దావీదు రాసినటువంటి కీర్తన. మనము పరిశుద్ధ దేవుని వాక్య ధ్యానమును ప్రారంభింపక మునుపు చిన్న కృతజ్ఞతాపూర్వకమైన ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ కుమారుడు మా రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువును బట్టి వెళ్ళలేని కృతజ్ఞతాస్థుతులు. నీ పరిశుద్ధాత్మను బట్టి లెక్కలేనటువంటి కృతజ్ఞతాస్థుతులు. నీ పరిశుద్ధ లేఖనాన్ని బట్టి లెక్కలేనని కృతజ్ఞతలు. నీ పరిశుద్ధ బిడ్డల సహవాసాన్ని బట్టి లెక్కలేనని కృతజ్ఞతలు. మీకే ఆరోపిస్తూ అత్యల్పుడను అతి బలహీనుడను అయ్యా, కూర్చుని నీ బిడ్డల కంటే ఎన్నో రెట్లు తండ్రి అల్పుడనైన నన్ను మీరు నీ కృపలో నిలబెట్టి అవకాశం ఇచ్చి నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ పునరుద్ధాన దినమందున ఈ పరిశుద్ధ సహవాసంలో ఈ పరిశుద్ధ మాటలు ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం దేవా, మరి మీరు మా అందరితో మాట్లాడండి. ముందు నన్ను ప్రక్షాళన చేసి శుద్ధీకరించి నన్ను తండ్రి కడిగి నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడమని వాక్యాన్ని వాక్యంగా గౌరవించి శ్రద్ధతోనూ ఏకాగ్రతతోనూ ఒక దీక్షతోనూ సంసిద్ధతతోనూ పరితాపంతోనూ ఆసక్తితోనూ విని అటు వాక్యాన్ని అనుసరించి జీవితంలో మార్పులు చేసుకొని అయ్యా, మీ మాటలు విన్నందుకు గాను కేవలం విని మాత్రం విడిచిపెట్టేవారంగా కాకుండా విని వాటి ప్రకారం బ్రతికి అట్లు నిన్ను గణపరచు వారిగా మమ్మల్ని అందరినీ చేయమని మరి ముందున్న సమయం మీకు సమర్పించుకుంటూ రాలేకపోయిన పిల్లలను క్షమించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేనే ఆయన నాకు చెవియొగ్గిన మొర్ర ఆలకించు. నాశనకరమైన గుంటలో నుండి జిగట గల దొంగ ఊపులో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు. ఇది అలంకార భాష. మీకు తెలుసు దొంగ ఊపినప్పుడన్నా మీరు చూసారటండి. నాకు తెలిసి ఇప్పుడున్న వారు ఎవరు కూడా దొంగ ఊపిని చూసి ఉండరు. అవి మన ప్రాంతంలో దాదాపుగా ఉండవు. ఎవరన్నా చూసి ఉంటే కనుక నాకు చెప్పండి. దాని ఇంగ్లీష్లో సింకింగ్ శాండ్ అంటారు. సింకింగ్ శాండ్, దాంట్లో పడిపోతే బయటికి రావటం అసాధ్యం అని అనలేం కానీ దాదాపుగా అసాధ్యమే. దాదాపుగా అసాధ్యమే. బయట నుండి సహాయం అందితే తప్ప లోపల నుంచి మనకి మనంగానే ఏదో ఒక రూపాన బయటపడటం అనేది దాదాపుగా అసాధ్యమే అనేది మనం తెలుసుకోవాల్సిన సత్యం. వెల్, ఈ లోకం కూడా అలాంటిదేనటండి. ఈ లోకం ఎలాంటిదట? దొంగ ఊపి లాంటిది. అందుకనే యేసయ్య ఏమంటాడు, ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాడినైనను ప్రేమించు. భక్తుడైన యోహాన్ రాసినా కానీ అవి ఎవరి మాటలు? యేసయ్య మాటలే. బైబిల్ అంతా ఎవరు మాటలండి? యేసయ్య మాటలే. ఎందుకంటే దీంట్లో పడిపోవటమే కానీ స్వతహాగా పడి లేవగలిగిన వాడెవడు? అవునా కాదు? ఆదాము హవ్వలు మొదలుకొని భూమి మీద చివరి మనిషి వరకు లోకం అనేటటువంటి దాంట్లో పడిపోవటం, అనగా పాపములో పడిపోవటమే కానీ ఎఫ్ట్ ప్యాడించింది పడిపోవటమే కానీ పడిపోయిన తరువాత స్వతహాగా ఎవరు లేవగలిగారు మీరు చెప్పాలి. ఎవరు లేచారు? ఎవరన్నా లేవగలిగినట్టుగా మీకు తెలుసా? వెల్, నేనైతే లేవలేదండి. ఎందుకంటే నన్ను యేసయ్యే లేపాడు తప్ప నేను ఆ ఊబిలో నుంచి బయటపడలేకపోయినా అనే సత్యాన్ని నిర్మోహమాటంగా ఒప్పుకోవడానికి నేను వెనుకాడట్లేదు. అందుకనే నేను పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వాడనై ఉండగా, ఇక ఈ మాట ఎక్కడ ఉంది చెప్పండి? మనం పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు దేవుడు క్రీస్తు కూడా మనం బ్రతికించిన మాట బైబిల్ ఎక్కడ ఉంది చెప్పండి? ఎఫెసి పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. మీ 2వ బైబిల్లోనే ఎఫెసి పత్రిక 2వ అధ్యాయంలో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను అనే మాట ఎఫెసి పత్రికలో ఉంది. ఇది కొన్ని వందల సార్లు, ఇది మాత్రం అలంకార భాష కాదు, వందల సార్లు అనేది అలంకార భాష కాదు, ఇది మాత్రం అక్షరార్థమైన భాషే. కొన్ని వందల సార్లు ఈ రెఫరెన్స్ మనం కోట్ చేసుకుని ఉంటాం. కొందరు దేవుని వాక్యాన్ని తెలుసుకుని దేవుని వాక్యము బట్టి అతిశయపడేదానికంటే మిగతా విషయాలను బట్టి అతిశయపడుతుంటారు, తమకు తెలియని విషయాలను బట్టి అతిశయపడుతుంటారు, తెలియనివి కూడా తెలుసు అనుకునే భ్రమపడుతుంటారు. వాక్యాన్ని తెలుసుకోవడం ఉత్తమము, వాక్యంలో ఉన్న మాటను తెలుసుకోవడం ఉత్తమము, ఆ మాటను బట్టి సంతోషపడటం ఉత్తమం. దేవుడు క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. ఎందుకు ఆయనే బ్రతికించాడు? ఎందుకు ఆయనే బ్రతికించవలసి వచ్చింది అంటే, ఒకసారి పడిపోయిన తర్వాత ఎవడు మళ్ళీ సొంతంగా తిరిగి లేవగలిగే అవకాశము లేదు. ఇది సింపుల్ అండి. బిల్డింగ్ మించి ఒకసారి పడిపోయిన తర్వాత మళ్ళీ బిల్డింగ్ మీద నుంచి పడకుండా ఎవరైనా చేయగలుగుతారా? ఆల్రెడీ జరిగిపోయిన దాన్ని జరగకుండా ఎవరైనా చేయగలుగుతారా? లేదు కదా. పడిపోయిన తర్వాత కళ్ళు కడతారేమో కానీ అది మాత్రం జరగకుండా చేయలేరు. పాపంలో పడిపోవటం, లోకంలో పడిపోవటం కూడా అంతే. మనమందరం పడిపోయాము, మళ్ళీ ఎవడు లేవగలిగిన అవకాశము లేదు. లేపితే ఎవరు లేపాలి? యేసయ్య మాత్రమే లేపాలి. ఆయన లేపకుండా వేరెవడూ కూడా మనల్ని లేపే అవకాశము లేదు. వేరెవడు లేపే అవకాశం లేదు కాబట్టి మరి ఒకవేళ ఆయన చేత లేపబడకపోతే పర్యావసరం ఏంటి? వేరెవరూ సొంతంగా లేచే అవకాశం ఎలాగూ లేదు కాబట్టి ఒకవేళ యేసయ్య చేత లేపబడని వారి యొక్క పర్యావసరం ఏంటి? ఇంకేముంది, నిత్య నరకమే కదా. వాట్ ఈస్ దే? నిత్య నరకమే, ఇంకా వేరే పర్యావసరం ఏం లేదు తప్ప నిత్య నరకమే. మనం రోడ్డు మీద నిలబడి పడిపోతే లేపే వాళ్ళు ఉన్నారేమో హైదరాబాద్లో, దాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. ఎన్ని సందర్భాల్లో రోడ్డు పక్కన యాక్సిడెంట్ జరిగి ఉంటే నేను కూడా చూసి చూడట్టు వెళ్ళిపోయాను. అంటే మన ఉద్దేశం ఆల్రెడీ 10-20 మంది ఉన్నారు కదా అక్కడ, ఇంకా మనం వెళ్ళి ఏం చేస్తాను అనేటటువంటి నిర్లక్ష్యమో నిర్లిప్తతో, లేకపోతే ప్రాక్టికల్గా నిజంగానే ఏం చేస్తాంలే అండి అని. మొత్తానికైతే అలా చూడకుండా వెళ్ళిన వారి జాబితాలో నేనే ఎక్కువ ఉండున్నానేమో. మరి ఒకప్పటికి నేను అలా రోడ్డు పైన పడి ఉంటే, ఒకళ్ళు మీరే ఆ రోడ్డు పంట వెళుతూ ఉంటే, చాలామంది 10 మంది ఆల్రెడీ ఉన్నారు కదా అని తెలియదు కదా నేనని, మీకు 10 మంది ఆల్రెడీ ఉన్నారు కదా నేనేం చేస్తానులే అని వెళ్ళిపోయి ఉంటే, ఆ 20 మంది ఉన్నా మీరు చూసిన దానికి తేడా ఉంటుందా లేదా? ఆడ 20 మంది ఉన్నా 30 మంది ఉన్నా మీరు వచ్చి ఒకరు వచ్చి అట్లీస్ట్ చూసినా డిఫరెన్స్ ఉంటుందా ఉంటుందా? ఎందుకు? ఆ 30 మందికి నేనెవరో తెలీదు, మీకు నేనెవరో సరే, ఆ తర్వాత ఏమైనా కానీ అట్లీస్ట్ అది డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్? ఇట్ డస్ మేక్ ఎ డిఫరెన్స్. ఆ లాజిక్ నేను ఎన్నిసార్లు మిస్ అయిపోయాను నాకు తెలీదు. మనం ఏం చేస్తాంలే, చేయగలిగిందే ఉందిలే, ఏమో వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఉండేనేమో. అంటే తెలుసుండి, ఈ పాటికి మనకు ఒకసారి తెలిసి ఉండేది కదా సార్ మన వాళ్ళు ఇట్లా కనబడిపోయారని సంతోషం మనకు తెలిసిన వాళ్ళు కాకపోవడం. కానీ ఆ పాసిబిలిటీ లేకపోలేదు కదమ్మా, అవునా కాదా? కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, విషయం ఏంటంటే, మనము పడిపోతే లేపే వాళ్ళు దొరుకుతారేమో కానీ, కింద పడిపోతే లేపే వాళ్ళు దొరుకుతారేమో కానీ, పాపములో పడిపోతే లోకంలో పడిపోతే లేపేవారు ఎవరు లేరు. అండ్ ఇక్కడ చర్చ ఏంటంటే మనం పడకుండా జాగ్రత్త చూసుకోవడం కాదు, పడిపోయాము పడకుండా జాగ్రత్త చూసుకోమని చెప్పట్లేదు నేను. ఎందుకంటే ఆల్రెడీ మనం జన్మతహ కర్మతహ పాప. ఈ మధ్య ఒక చర్చ ఒకటి నడుస్తుంది, మానవుడు జన్మతహ పాప కాదా, మానవుడు జన్మతహ పాప కర్మతహ పాప, అంటే చేసే క్రియల మూలంగా పాప అవుతున్నాడా, లేదు పాపం చేసి పాప అవుతున్నాడా, పాపు కాబట్టి పాపం చేస్తున్నాడా, పాపం చేస్తున్నాడు కాబట్టి పాపి కాదు, పాపి కాబట్టే పాపం చేస్తుంది. వెల్ ఎఫెసీ పత్రిక అదే మాట్లాడుతున్నాడు వచ్చిన మొదటి రెండో అధ్యాయం మొదటి వచ్చిన మనం పాపం చేతను అపరాధం చేతను చచ్చిన వారం. ఎప్పుడు అది క్రియల మూలమైందా, మనం చచ్చిన వారమై ఉన్నమాట. ఈ దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన, దేని గురించి మాట్లాడుతున్నాడు, ఆధ్యాత్మిక జీవితం గురించి మాట్లాడుతున్నాడండి. మన ఆత్మస్థితి గురించి మాట్లాడుతున్నాం, భౌతికంగా బ్రతికే ఉన్నాం కానీ ఆత్మీయంగా మనం ఏమై ఉన్నాము, చచ్చిన వారిగా ఉన్నాము. అలా తీయండి దాంట్లో బోల్డ్ అని రైట్. మన ఆధ్యాత్మిక దుస్థితి ఆ స్థితిలో ఉండింది అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, చాలామంది ఏమంటారు అంటే మానవుడు స్వాభావికంగా పాపి, తను పుట్టి పెరిగి బుద్ధిరిగి పాపం చేశాడు కాబట్టి. అలాంటప్పుడు ఆదాముకి మనకి సంబంధం దాదాపుగా లేదు. మరి అలాంటప్పుడు మొదటి ఆదాము కడపటి ఆదాము అనే ప్రస్తావన అక్కరా? యేసుక్రీస్తు ప్రభువు వారు కన్యకకే పుట్టాల్సిన అవసరము ఎందుకు? సాధారణంగా తల్లిదండ్రులకు పుట్టినా కానీ పాపులుగా పుట్టట్లేదు, పరిశుద్ధులుగానే పుడుతున్నారు. పుట్టి పెరిగి పెద్ద అయినాక పాపం చేసి పాపులు అవుతున్నారు కాబట్టి యేసుక్రీస్తు వారు పరిగెట్టుకొని కన్యకకే పుట్టాల్సిన అక్కర్లేదు. ఆర్డినరీ మనలాగా అందరిగా అందరిలాగా పుట్టచ్చు, సాధారణ మనలాగానే పుట్టచ్చు, కాకపోతే ఆయన పెరిగి పెద్ద పాపం చేయకుండా ఉండిపోగలుగుతాడు, మిగతా వాళ్ళలాగా అందరిలాగా పాపం చేయకుండా ఉండొచ్చు. మరి యేసుక్రీస్తు కన్యకగా పుట్టాల్సిన అవసరం ఉందంటారా? ఉంది. ఎందుకు? పాపము లేకుండా పుట్టాలి అంటే కన్యకకు మాత్రమే పుట్టాలి. మరి జన్మతః మనిషికి పాపం లేదనుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ యొక్క జననాన్ని మనం శంకించినట్టు అవుద్ది, అనవసరము అప్రస్తుతం చేసినట్టు అవుతుంది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టాలి, దాన్ని నిరర్థకం చేసినట్టు అవుతుంది. తిరగడం మనకి ఏమర్థం అవుతుంది? ఇప్పుడు పాపము స్త్రీ ద్వారా కంటిన్యూ అవుతుందా పురుషుని ద్వారా కంటిన్యూ అవుతుంది? వినండి, ఆ రెఫరెన్స్లు వినట్టు ఏదో థాట్స్ వినండి. పాపము స్త్రీ ద్వారా కంటిన్యూ అవుతుందా పురుషుని ద్వారా కంటిన్యూ అవుతుందా? పురుషుని ద్వారా కంటిన్యూ అవుతుంది. ఎందుకు? హవ ద్వారా ఆయన, మరియమ ద్వారా ఆయన పుట్టాడు, యేసేపు యొక్క ప్రమేయము లేకుండా. దీన్ని బట్టి ఏ లైన్లో ఆ సిన్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఏ లైన్లో కంటిన్యూ అవుతుంది? పురుషుని ద్వారా కంటిన్యూ అవుతుంది. అందుకనే దేవుడు పాపం అవిధేయత ఎవరి మూలంగా పుట్టింది? స్త్రీ మూలంగా పుట్టిందా పురుషుని మూలంగా పుట్టిందా? అవిధేయత ఎవరి మూలంగా పుట్టింది? స్త్రీ మూలంగా పుట్టింది. కానీ దేవుడు ఎవరిని ప్రాథమికంగా పాపంగా ఎంచుతూ వచ్చాడు? ఆదాముని పాపంగా ఎంచుతూ వచ్చాడు. దీని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఆదాము వచ్చేంత వరకు కూడా హవ్వ తాను దిగంబరిగా ఉన్నాడన్న విషయాన్ని గుర్తించకపోవడం గల కారణం ఏంటి? ఒకవేళ వాడు వచ్చి ఉండి వచ్చి వేరొక నిర్ణయం తీసుకునగలిగి ఉన్నట్లయితే, ఆ పండు తినకుండా దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఉన్నట్లయితే, క్షమాపణ కోరుకుని ఉన్నట్లయితే, హవ్వ ఖచ్చితంగా ప్రక్షాళన పొందుకొని పాపం లోకంలోకి ప్రవేశించి ఉండేది కాదు. ఎవరి అవిధేయత ప్రాథమికంగా లెక్కించబడింది? పురుషుని యొక్క అవిధేయత ప్రాథమికంగా లెక్కించబడింది. కనుక ఆవిడ వాడు వచ్చి పండు తినేంత వరకు కూడా అక్కడ పరిస్థితులు ఏ మార్పు, ఆలోచనలు ఏ మార్పు లేదు. వాడు వచ్చి ఎప్పుడైతే దేవునికి వైపు చూడకుండా ఆ పండు తీసుకొని తిన్నాడో అప్పటి నుంచి దేవుడు దాన్ని ఏ విధంగా పరిణమించి లెక్కబెట్టాడు? పాపముగా పరిగణించాడు. అందుకనే ఆ మూడో అధ్యాయం మన మనం చదువుకుంటాం ఆదామును దేవుడు శిక్షించేటప్పుడు, ఆదామును దేవుడు తీర్చేటప్పుడు, నీవు నీ భార్య మాట విని, 3వ అధ్యాయంలో నీవు నీ భార్య మాట విని నేను తినవద్దని ఆజ్ఞాపించినటువంటి చెట్టు ఫలములు తిన్నావు. పంతొమ్మిది 20వ వచనాలు చూడండి, అది మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. చదవండి ఒకసారి, దానికంటే కొంచెం ముందు పైకి. ఆయన ఆదాముతో అంటాడు, ఏమయ్యా నువ్వు నీ భార్య మాట విని నేను నీకేమిచ్చాను, ఆజ్ఞాపించాను. ఆవిడేం చెప్పింది, మాట చెప్పింది, నీవు నేను ఇచ్చిన ఆజ్ఞను గనక పాటించి ఉంటే, నీవు గనక నేను ఇచ్చిన, ఇప్పుడు దేవుడు సర్పాన్ని శపించేటప్పుడు పెద్ద ఎక్స్ప్లనేషన్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ హీ ప్రొనౌన్స్డ్ ద జడ్జ్మెంట్. హవను శపించేటప్పుడు ఎక్స్ప్లనేషన్ డిస్క్రిప్షన్ ఏమి లేదు, ఎంత పని చేస్తావమ్మా అనే ప్రస్తావన ఏమి లేదు, జస్ట్ హీ ప్రొనౌన్స్డ్ ది జడ్జ్మెంట్. కేవలం తీర్పును అలా ప్రస్తావించాడు, ప్రకటించాడు. కానీ ఆదాము దగ్గరికి వచ్చేటప్పటికీ, ఎంత పని చేసినావు రా నాయన అన్నట్టుగా ఆ ప్రస్తావన చూశారు. నీవు నీ భార్య మాట విని నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించినటువంటి తింటివి. ఇక్కడ ఇది జడ్జిమెంట్ కాదు, ఏంటది, డిస్క్రిప్షన్, ఎక్స్ప్లనేషన్, వివరణ. ఎంత పని చేస్తావురా, ఆవిడతో ఏం మాట్లాడాలి, ఎంత పని చేస్తావమ్మా, ఏంది, బహుశా అది కరెక్టబుల్ అనుకుంటాను నేను. హవ చేసింది ఏం చేయొచ్చు, అమెండబుల్ అంటే ఏంటంటే సరిచేయదగినది, ఆ రెస్టోరబుల్ అన్నమాట, దాన్ని మళ్ళీ పునరుద్ధరించగలిగి ఉండేవాడు దేవుడు. ఆదాం దగ్గరకు వచ్చేటప్పటికీ, అంత నువ్వు చేసినవురా, ఏంటండి ఇప్పుడు ఇది రిపేరబుల్ అమెండబుల్ కాదు, ఇట్ ఈస్ నాట్ రెస్టోరబుల్. అందుకనే నువ్వు వచ్చేంత వరకు నేనేం చేశాను, వెయిట్ చేసిన, హవ్వకు ఆ స్పృహ రాకుండా వెయిట్ చేసిన. నేను మీకు థియాలజీ చెప్తున్నా. అప్పుడు దేవుడి ఇక శిక్షించడం మొదలుపెట్టాడు. దేవుడు మనకేం అర్థమవుతుంది, బైబిల్ అంతట్లో ఆదాము ఆదాము, నరుడు నరుడు, మానవుడు మానవుడు అనే మాటను ప్రస్తావిస్తుంటే, దీన్ని బట్టి పాపము ఎవరి ద్వారా విస్తరించే అవకాశం ఉందని అర్థం చేసుకోవచ్చు, రైట్. అందుచేత యేసుక్రీస్తు ప్రభువు వారు పురుషుని ప్రమేయం లేకుండా స్త్రీ ద్వారా పుట్టాడు, లేకపోతే కన్య జన్మకు అర్థం విలువ లేదు, ప్రవచనానికి అసలు అర్థమే లేదు, అవసరమే లేదు. నువ్వు అనవసరంగా పెద్ద బిల్డప్ ఇస్తున్నావు కానీ అంత అవసరం లేదు అన్నట్టే ఉంటాడు మానవుడు. జన్మతః పాప కర్మతః పాప, జన్మతః పాపి. ఒక మనిషి చచ్చి నరకానికి పోవడానికి పెరిగి పెద్దవాడే పాపం చేయనక్కరా లేదు, జన్మతః వచ్చిన పాపం. వెల్, అది ఆదాము చేసిన పాపం మనకు ఆపాదించబడిందా, లేకపోతే ఆదాము కడుపులో మనం ఉండి పాపం చేసాం, ఇది ఎప్పుడో చెప్పాను నేను. మీరు ఆదాము చేసిన పాపము అతని యొక్క ఒళ్ళోంచి తీసి మన ఒళ్ళో పెట్టబడడం జరిగిందా, లేకపోతే మనం కూడా అతనిలో ఉండి పాపం చేశామా, ఏం చెప్తాం. ఆదాము పాపం మనకు వచ్చిందని అంటున్నాం మనము, అంటే ఏంటి, వారసత్వంగా సంక్రమించిందా, లేకపోతే దాంట్లో వ్యక్తిగతంగా మన ప్రమేయం కూడా ఉందా. వారసత్వంగానే సంక్రమించింది, మనకేం సంబంధము లేదు, వాడెవడో చేసిన దానికి దేవుడు మనల్ని జవాబుదారులుగా పట్టుకుంటున్నాడు అని ప్లెయిన్గా మాట్లాడితే అంతే కదమ్మా. వాడెవడో చేసిన దానికి, ఎప్పుడో 6000 సంవత్సరాల క్రితం ఎవడెవడో చేసిండు, వాడిని తీసి మన మీద ఎత్తిమే పెట్టాడు, లేకపోతే మనం మాత్రం చాలా అన్నట్టే కదా. వారసత్వం అన్నప్పుడు అదే వస్తుంది, పాపం మనకి వారసత్వంగా సంక్రమించింది
ఆదాము నడుములో మనం ఉన్నాం. ఏమన్నా గతములో విన్నవి ఏమైనా గుర్తొస్తే ఒక్కసారి రివైండ్ చేసుకోండి. ఆదాము నడుములో మనము ఉండి పాపం చేస్తాం. లేవి ఏ విధంగానైతే అబ్రహాము కడుపులో ఉండి, అబ్రహాము నడుములో ఉండి, అబ్రహాము నడుములో ఉండి ఏ విధంగానైతే దశం భాగము మెల్కీసెదెకు ఇచ్చాడు. అబ్రహాము మెల్కీసెదెకు దశం భాగం ఇచ్చినప్పుడు ఎవరు దశం భాగం ఇచ్చినట్ట? అబ్రహాం కడుపులో ఉన్న ఇస్సాకు ఇచ్చినట్టేంట, ఆ ఇస్సాకు కడుపులో ఉన్నటువంటి యాకోబు ఇచ్చినట్టేంట, ఆ యాకోబు కడుపులో ఉన్నటువంటి లేవి ఇచ్చినట్టే. వాస్తవానికి అసలు ఇచ్చింది ఎవరు? అబ్రహాం. అబ్రహాం కడుపులో ఎంతమంది ఉన్నారు? ఇస్సాకు ఉండి వాని కడుపులో, యాకోబు ఉండి వాని కడుపులో లేవి ఉన్నాడట. అబ్రహాం ఇచ్చినప్పుడు ఎవరు ఇచ్చినట్ట? లేవి ఇచ్చినట్టేట. ఎందుకు? 12 గోత్రాల్లో దశభాగం తీసుకున్న గోత్రం ఏది? లేవి గోత్రమే కదా. అందరి చేత దశ, అందరి చేత దశమాంశములు పుచ్చుకునేటటువంటి లేవి గోత్రమే, లేవినే మెల్కీసెదెక్ దశభాగం ఇచ్చాడు. మెల్కీసెదెక్ మెల్కీసెదెక్ ఎప్పుడు ఇచ్చాడు? మెల్కీసెదెక్ ఇప్పుడు అబ్రహం కాలంలో ఉన్నాడు కదా. అబ్రహంకి అప్పటికి ఇంక యాకోబు ఇస్సాకే పుట్టలేదు, యాకోబే పుట్టలేదు, లేవి పుట్టలేదు. లేవి ఎప్పుడు ఇచ్చాడంటే మీకు ఒక పాయింట్ అర్థం కావట్లేదు. అబ్రహం ఇచ్చాడు కదా, ఇచ్చిండు. మరి లేవి కూడా ఇచ్చినట్టే? లేవి ఎట్లు ఇస్తాడండి? లేవి ఎట్లా అప్పటికి? లేవి వాళ్ళ తాతే పుట్టలేదు. మీకు అర్థం కావట్లేదు. లేవి ఇచ్చాడు, ఎట్లిచ్చాడు? అప్పుడు లేవి ఎక్కడున్నాడట? లేవి ఎక్కడున్నాడు? లేవి ఎక్కడున్నాడట? అబ్రహాం కడుపులో. నేను తయారు చేస్తున్నాను అనుకుంటున్నారు ఈ స్టోరీ. ఎబ్రి పత్రికలో చూడండి, గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ఎంతో కొంత వాక్యం మనలో ఉంటేనే మనం ఆధ్యాత్మికంగా ఎదగలుగుతాం. విన్నది ఏంటంటే మనసు మేము అనుకోండి ఎదగం. 7 అధ్యాయం ఉంది చూడండి. 9-10 ఉంది. 7-9-10
అంతేకాక ఒక విధమైన
ఒక విధముగా
విధమున చెప్పిన ఎడల హృదయవంతులను పుచ్చుకొని లేవియా
అంటే లేవియు, లేవి కూడా అంటే లేవియు అంటే లేవి కూడా అంటే ఏంటి? ఒక విధంగా చెప్పాలంటే 10 దశం భాగాలని పుచ్చుకునే లేవి కూడా అబ్రహాము ద్వారా దశమాంశం ఇచ్చాడు. ఎట్టి ఇచ్చాడా? ఆవిడకి ఆవిడ తాతే పుట్టలేదు, ఈడట్టిచ్చాడా అంట. పదో వచ్చిన
ఎలాగనగా
మెల్కీసెదెకు కనబడేటువంటి యాజకుడు అతని పితరుడైన అబ్రహామును కలుసుకున్నప్పుడు
లేవి పితరుని గర్భములో ఉన్నాడు.
లేవి ఎక్కడున్నాడట? ఆ పితరుడు ఎవరండి? అబ్రహాం. అంటే అబ్రహాము మెల్కీసెదెకు దశభాగం ఇచ్చాడు. అప్పుడు లేవి ఎక్కడున్నాడట? అబ్రహాం యొక్క గర్భంలో ఉండి లేవి కూడా ఏం చేశాడట? దశం భాగాలు ఇచ్చాడు. అందరి దగ్గర పుచ్చుకున్నవాడు కూడా ఒకరికి ఇచ్చాడు అనేది సారాంశం. నా లేవి ఎక్కడున్నాడు ఇప్పుడు అంటే అబ్రహాం పితరుని అబ్రహాం అని తన పితరుని గర్భంలో ఉన్నాం. ఇప్పుడు మనమందరము ఎక్కడున్నాము? మనమందరం ఎక్కడున్నాము? ఆదాము యొక్క కడుపులో ఉన్నాం. కడుపులో ఉంటే కడుపులో కాదు, నడుములో, నడుములో ఉన్నాం. ఇక్కడ వెన్నుపూసలో ఉన్నాం అన్నమాట. ఆదాము నడుములో ఉన్నాం. కాబట్టి ఆదాము పాపం చేసినప్పుడు ఎవరు చేసినట్టు? వాడు చేసినట్టే. వ్యక్తిగతంగా మనం చేసినట్టే. అవునా కాదు? కాబట్టి ఇప్పుడు మరి పాపము ఆదాములో ఉండి మనం వ్యక్తిగతంగా పాపం చేసామా, లేకపోతే కేవలం వారసత్వంగా మాత్రమే వచ్చిందా? మనం వ్యక్తిగతంగా అంటే ఒకరి దాన్ని బట్టి దేవుడు అన్యాయంగా ఇంకొకరిని శిక్షించేవాడు. అందులో మన ప్రమేయం, అందులో మన ప్రమేయం ఉండుకపోతే దేవుడు మన మీద శిక్ష తీసుకొచ్చేవాడు. ఎందుకు? ఇప్పుడు అన్యాయంగా మన మీద పాపం రుద్దినందుకు గాను ఆయనకు వచ్చిన మేలు ఏంది? చివరికి ఆయన ప్రాణం మీదకి వచ్చింది తప్ప. అదో అట్లా అన్యాయంగా మన మీద పాపం, వేరే వాళ్ళ పాపం మన మీద రుద్దాడు అనుకుందాం, ఆయన పొందుకున్నది ఏంటి? సో అంత అన్యాయంగా మన మీద మరణం రుద్ది, మళ్ళీ ఆయన మరణించాల్సిన అగత్యం ఉందంటారా? లేదు కదా. అందులో త్యాగం ఏముంది? అయ్యా రుద్దింది మీరే, ఇప్పుడు తుడిచేది
ఫ్యాన్ ఇవ్వడం బంద్ చేసింది కొంచెం అండర్స్టాండ్. అందులో త్యాగం ఉందంటారా? మనం పాడుకున్నంత త్యాగం ఉందా? మనం ఊహించుకున్నంత త్యాగం ఉందా? రహస్యంగా మట్టి పోసి బురద చల్లి మరి బహిరంగంగా వచ్చి తుడిచినట్టు ఉంటుంది కదండి, దాంట్లో త్యాగం ఉందా? అన్యాయం ఉన్నది. ఎందుకు? మనకు తెలియకుండా మన మీద బురద చల్లింది ఎవరు? ఆయనే. మళ్ళీ మన ఎదురుకు వచ్చేసి ఏదో త్యాగం చేస్తున్నట్టుగా తన షర్టు విడిచి మరి తుడుస్తున్నాడు అనుకుంటా, దాన్ని ఏమంటారండి? కుయుక్తి అన్నారు. మరి దేవుడు ఎంత త్యాగం చేసింది కుయుక్తి అందామా లేకపోతే ప్రేమ అందామా? ప్రేమేనండి అది కుయుక్తి. ఈ ఎవడండి చెప్పింది మనిషి జన్మతః పాపి కాదని? ఎవడండి చెప్పింది ఆదాముకి మనకు సంబంధం లేదని? ఎవడండి చెప్పింది పాపం మనకు వారసత్వంగా సంక్రమించిందే కానీ మనకి ఏ సంబంధము లేదని? అలాంటప్పుడు యేసుక్రీస్తు చనిపోవడం మోసం. మోసం అంటే మోసమే. ఎందుకు మోసం? మనకు తెలియకుండా మనకు పుట్ట మురిపే మన మన అకౌంట్లో పాపం జమ చేసిన వాడు ఎవడవుతాడు? ఏసయ్య అవుతాడు. అంత అన్యాయంగా మన మీద పాపం రుద్దిన వాడు రహస్యంగా రుద్ది మళ్ళీ బహిరంగంగా తుడుస్తానంటున్నాడు, అది న్యాయం కాదు కదండి. దేవునికి మనం ఇలాంటి అన్యాయాన్ని ఆపాదించడం న్యాయం కాదు, మనకి న్యాయం కాదు. రైట్? ఎగ్జైటెడ్ దీని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే అతి భయంకరమైన పాపంలో మనం పడిపోయామండి ప్రియులరా. ఇక ఏసే తప్ప మనల్ని బయటపడే అవకాశం, బయటపడేయగలిగిన శక్తి, ఈవెన్ పాపములో పడవేయగలిగిన అపవాది కూడా మనల్ని పాపము నుండి బయట పడవేయచాలం. అపవాది మనల్ని కేవలం పాపములో పడేస్తుంది. వాడు అపవాది బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపడి మళ్ళీ మనల్ని పాపం నుండి బయటపడేయాలనుకున్నా పడేయలేడు. అతో కాదు అది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఈవెన్ ఫర్ సేటన్ హిమ్సెల్ఫ్ టు గెట్ ఇట్ అస్ ఐ మీన్ గెట్ అవుట్ ఆఫ్ అస్ ఐ మీన్ గాడ్ ఆఫ్ గెట్ అస్ అవుట్ ఆఫ్ సిన్. మనల్ని పాపం నుండి బయటపడవేయటం చివరికి సైతాను కూడా చాలు. అది కేవలము దేవునికి మాత్రమే. ఎందుకంటే పాపము సిన్ ఈజ్ ఫండమెంటల్లీ అగెయిన్స్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. పాపం అనేది దేవుని యొక్క ఉనికికి, దేవుని యొక్క స్వభావానికి విరుద్ధమైనది. ఇక్కడ గాయపడింది అపవాది కాదు, ఎవరు? సైతాన్. ఐఎమ్ సారీ, ఏసయ్య సారీ, అపవాది కాదు సైతాన్, రెండు అపవాది. ఇప్పుడు గాయపడింది సైతాన్ కాదు, ఎవరు గాయపడ్డారు? ఏసయ్య గాయపడ్డారు. మరి ఎవరు క్షమించాలి? ఏసయ్య క్షమించాలి. అపవాది నేను క్షమించినప్పో అంటే ఏంటవుతుంది? గాయపడ్డాడు క్షమిస్తే అర్థం ఉంది, కానీ అపవాది క్షమించానంటే అర్థం ఉందండి అందులో. సో కనుక మనము పాపములో నుండి బయటపడాలి అంటే ఏకైక మార్గం అది దొంగ ఊబి. అందుకనే చూడండి, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి. అది పై పైకి నీడుగానే కనపడుతుందండి ఊబి. ఎప్పుడు నేను ఊబి ఊబి అని అందా, చాలా ప్లెయిన్గా ఉంటుంది, గడ్డిలాగానే ఉంటుంది, పైన గడ్డి మలిచినట్టుగానే ఉంటుంది, చిత్తడిని ఎలాగ అనిపిస్తుంది, ఏ బురద కదా తొక్కేసుకుని వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా. అంటే ఎప్పటికది ఇసుకే కాదు, ఇసుక మ్యాట్లు ఉంటాయి కొన్ని కొన్ని స్థలాల్లో, ఇసుక మ్యాట్లు ఉంటాయి, మామూలు ఇసుకలాగానే ఉంటుంది, మామూలు బురదలాగానే ఉంటుంది. ఎప్పుడైతే మనం దాంట్లో అడుగు పెడతామో పడిపోతామో. పైకి రావడానికి మనం చేసే ప్రతి ప్రయత్నం, మనం పైకి రాకపోగా ఇంకా మనం లోపలికి దిగజారుస్తుంది. అతి భయంకరమైనటువంటి పాపంలో మనం పడి ఉన్నాం పిల్ల. మనల్ని పైకెత్తడానికి యేసుక్రీస్తు మళ్ళీ తాను కూడా ఎక్కడికొచ్చాడు? ఆ దొంగ ఊపిలోకి ఆయన కూడా ప్రవేశించి ఆయన దానిలో నుండి మనల్ని బయటపడేసి మనల్ని కాపాడిన శిక్ష అంతటిని కూడా ఆయన వహించుకున్నారు. కిందికి వెళ్దాం. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచు. చివరాఖరికి మనమందరం ఎక్కడ నిలబడ్డాం ఇప్పుడు? ఆ బండ పేరేంటి? క్రీస్తే. ఆ బండ మీద నిలబడ్డాం మనం ప్రియులారా. ఇక మనలెవడు మొంచలేవడు. క్రీస్తు అనబడినటువంటి ఆ బండ మీద మనం ఉంటే మనం ఎప్పటికీ క్షేమం. అదెప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. నా అడుగులు స్థిరపరచను. మూడో వచనం, తనకు స్తోత్ర రూపము కొత్త గీతమును మన దేవుడు నా నోట. మనంత భయంకరమైనటువంటి పాప మరణ శిక్ష నుంచి మనల్ని కాపాడిన తర్వాత వాట్ మస్ట్ యు డూ అండి? వాట్ యుల్ డూ? ఏం చేస్తారు? కృతజ్ఞతాపూర్వకంగా పాటలు వస్తాయా లేవా? రావా? ఎస్. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి హోయందు. ఎప్పుడు మన జీవితాన్ని చూసినప్పుడు మనము కృతజ్ఞతాపూర్వకమైనటువంటి స్తోత్ర వచనాలతో దేవుని స్తుతిస్తుంటే అనేకులు చూసి ఏమవుతారట? భయపడతారు. మన విధానం, మన జీవిత విధానము భయపెట్టేదిగా ఉండాలి. అవును, అలాగే ఉందిలే ప్రస్తుతానికి కూడా. కాకపోతే అది ఇంకొక రకంగా భయపెట్టేదిగా ఉంది. మన జీవిత విధానం, మన వ్యవహార శైలి, మన వైఖరి భయపెట్టేదిగానే ఉంది. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవాయందు. ఇక్కడ ఉంచడం లేదు. యెహోవాయందు నమ్మిక ఉంచడానికి భయపడుతున్నారు. నేటి దినాల్లో క్రైస్తవ్యం అలా తగలడింది. ఆశ్చర్యం లేదండి. నేను బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు బైబిల్ కాలేజీలో దేవదూతలు ఉంటారనుకున్నాను. అంటే వెళ్ళకముందు, అంటే నాకు మారు మనసు లేదు, నేను బైబిల్ కాలేజీకి వెళ్ళకముందు మారు మనసు లేకుండా బైబిల్ కాలేజీకి వెళ్ళాను కాబట్టి వెళ్తుండగా అనుకున్నాను. నేను ఏమనుకున్నానంటే బైబిల్ కాలేజీ అంటే అర్థం అక్కడ మానవ రూపాలు ఉన్న దేవదూతలు ఉంటారేమో అనుకున్నాను. అక్కడికి వెళ్ళాక తెలిసింది దేవదూతలు కారు, దయ్యాలు. మా దగ్గర కొరుగు దయ్యాలకి ఎక్కువ పవర్ ఉందనేది నమ్మకం ఉంటుంది. కట్టవరగూడెం ప్రాంతంలో ఉన్న ప్రజలకి మామూలు దయ్యాల కంటే కూడా కొరుగు దయ్యాలు. ఇక్కడ విన్నారా కొరుగు దయ్యాలు? విన్నారా? సో కొరుగు దయ్యాలకి ఎక్కువ పవర్ ఉంటుంది అనేది మా అభిప్రాయం. బైబిల్ కొరుగు దయ్యాల గురించి ఏం చెప్పట్లేదు, కానీ సాధారణంగా దయ్యాల గురించి చెప్తుంది. కొరుగు అంటే నిప్పే కదండి. చూద్దులే తొందర. అయితే విషయం ఏంటంటే అక్కడ నేను కొరుగు చేయాలి చూశానండి బైబిల్ కాలేజీలో. అప్పటికే నాకు అసలు మారు మనసు లేదు. మారు మనసు లేనివ్వండి బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు నేను మారాలంటే ఎంతో కొంత అక్కడ పాజిటివ్ వాతావరణం ఉండాలని లేదా? అప్పుడు పోయిన నుంచి పెనమించారు ఎక్కడ పడేట్టు ఉంది నా పరిస్థితి? పోయిలో పడేట్టు. కానీ దేవుని విశేషమైన కృప నన్ను రక్షించుకుంది. అంటే దాదాపుగా భయం, యూనో, భయపడే పరిస్థితులు ఉన్నాయి. మన భక్తిని చూసి భయపడాలండి. మన దగ్గర నీతి మాలినటువంటి పనులు చేయాలంటే, మన దగ్గర నీతి మాలినటువంటి వ్యవహారం కలిగి ఉండాలంటే, మన దగ్గర చౌకబారు వ్యవహారం చేయాలంటే మనల్ని చూసి భయపడేటట్టుగా భక్తి చేయాలి. మనం ఏ మాటైనా సరిపోద్దులే, ఏమైనా నడిచిపోద్దులే అన్నంతగా మనం బ్రతకూడదండి. మనం విలువలు కలిగి, ప్రమాణాలు కలిగి, మనల్ని చూసి భయంతో కూడినటువంటి విధానాన్ని కలిగి ఉండాలి. లేకపోతే సులకనైపోతాం కదా. మన దగ్గర కూడా వాక్య విరుద్ధమైన, వాక్య వ్యతిరేకమైన అపవాది సంబంధమైన దుష్ట సంబంధమైనటువంటి వ్యవహారాలు మన కళ్ళ ముందు జరుగుతున్నాయని మనం ఊరుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే ఇక దేవుడిని నమ్మాల్సిన అవసరం వారికి రాదు. అది గుర్తుపెట్టుకోవాలి. మనను చూసి భయభక్తులు కలిగి యెహోయందు నమ్మకించగలగాలి. గర్విష్ఠులైనను త్రోవత విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారినైనను లక్ష్మీ. అబద్ధముల తట్టు ఎవరు తిరుగుతారండి? సత్యమును విడిచిన వాళ్ళు తిరుగుతారు. అండ్ ఒక్కడ అబద్ధం తట్టు తిరిగాడు అనుకోండి, సాధారణంగా ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి? ఒకడు తిరిగాడంటే అందరు తిరిగారు. అందున క్రైస్తవుల గురించి అది చాలా అతికినట్టుగా సరిపోతుంది. ఎందుకంటే క్రైస్తవుని దేవుడు దేంతో పోల్చాడు? ఏ జంతువులతో పోల్చాడు చెప్పండి? క్రైస్తవుల్ని దేవుడు దేంతో పోల్చాడు? గొర్రెలతో పోల్చాడు. అభినవ్ ఆ సూర్యు మన తర్వాత మాట్లాడుకో. ప్రస్తుతానికి ఏంటంటే గొర్రెలతో పోల్చాడు దేవుడు. దేంతో పోల్చాడు అంటే పిల్లకి, అంటే సిటీలో పెరిగే పిల్లలకి గొర్రెలు అంటే తెలియదు. అంటే వాటి డ్రెస్ ఇప్పిన తర్వాత ఒక రూపం ఉంటుంది వాళ్ళకి, ఆ రూపమే తెలుసు. అంటే బోన్స్ అండ్ పీసెస్ లెక్కలోనే తెలుసు. సో ఇప్పుడు గొర్రెలు కూడా ఎంతారండి? ఒకటి తిరిగిందంటే మనము సాయంత్రం అదే మిషన్ మ్యాగజీన్కి వెళ్ళేటప్పుడు గొర్రెలు ఎక్కడ ఏ రోడ్డు మీద చూస్తాను తెలుసు కదా మీకు, ఎక్కడ చూస్తాము? అదే అదే ఆ మెయిన్ రోడ్ నుంచి ఆ బ్యాతూరు రోడ్లో మొత్తం మందలు. అసలు ఎంత హార్న్ కొట్టినా ఎంత దగ్గరికి వెళ్ళినా పట్టించుకుంటాయా? మళ్ళీ చూడబోతే ఇంత పెద్ద పెద్ద చెవులు దప్పలు ఉంటాయి వాటికి, ఇంత పొడవున వేలాడుతూ ఉంటాయి. ఏమన్నా పనిచేస్తున్నట్టు అవి లేదు, ఎందుకు వినేదాన్ని కదా వింటాయి. కానీ అది పోయిందిగా, నా ముందు పోయిందిగా, మరి అది పోయినప్పుడు నేను కూడా పోవాలిగా. మరి దానికి వచ్చేది సరే బండి వస్తుంది దాన్ని పోలింది అది కాదు, నా ముందుంది కూడా పోయింది. కానీ ప్రతిది కూడా ఏమనుకుంటుంది, నా ముందున్నది పోయింది కానీ. మనం కూడా అంతే, సత్యాసత్యాలతో నిమిత్తం లేదు. మన ముందోళ్ళు పోయారుగా, మన ముందోళ్ళు ఉన్నారుగా, మన ముందోళ్ళు తిన్నారుగా, మన ముందోళ్ళు వెళ్ళారుగా, మన ముందోళ్ళు విన్నారు కదా, మన ముందోళ్ళు నమ్మారు కదా. అవసరం లేదండి. అబద్ధముల తట్టు మనం తిరగడం మంచిది. అలాంటి వారిని మనం లక్ష్య పెట్టాల్సిన అవసరము. అబద్ధములు విని వాటిని విశ్వసించి వాటి తట్టు తిరిగిపోయే వారి అందు మనం లక్ష్య పెట్టాల్సి. మొన్న ఈ మధ్య ఒక సహోదరుతో మాట్లాడుతుంటే ఎక్కడ సహవాసాన్ని పోతున్నారమ్మా అంటే, చెప్తే మీరు బాధపడుతున్నారమ్మా, అదైతే అలవాటైందిలే కానీ ఇంక వేరే దాదాపు ఉండి చెప్పు అని. అదే అన్న ఏంది ఏడిపోతున్నా చెప్పంటే పొలం దగ్గరికి పోతున్నా. ఏమయ్యా నేను బాధపడేదే ఉంది అందులో, చివరాఖరికి మీరు బాధపడతారు. బాధ అయితే అవుతుంది కానీ చివరాఖరికి మీరు బాధపడతారు. అంటే ఏం చేస్తాం మనం కొన్ని కొన్నిసార్లు ఫ్యామిలీ గురించి చేయాల్సి ఉంటుంది. ఫ్యామిలీ గురించి ఏం చేస్తున్నావు? ఫ్యామిలీ గురించి విషయం దాగమంటే దాగుతావా? బిల్డింగ్ మీద ఎక్కి దూకమంటే దూకుతావా? దూకవు. బస్సులు బస్సు కింద పడమంటే పడతావా? పడవు. మరి ఫ్యామిలీ గురించి నరకానికి వెళ్తావా? నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ ఇటర్నిటీ. అంటే నీ నిత్యత్వాన్ని త్యాగం చేసి నువ్వు దానికి వెళ్ళాల్సిన అవసరము? నాకు కూడా తెలుసు నా సంగతి అని. ఇది బాగానే నేను రోగం నయమైంది కానీ రోగులతో బాధ అంటున్నాడు అనుకోవడం. ఆల్రెడీ రోగం నయమవుతుంది, ఇంకా రోగులతో బాధ అండేమండి? ఇక రోగులతో బాధ చచ్చిపోతాడు. అన్నీ తెలుసు, అది నాకు కూడా తెలుసు, నేను కూడా చూశాను. అవును నిజమే మీరు కరెక్టే, మరి అన్ని తెలిసిన ఎందుకు పోతున్నారు అబ్బాయి అంటే, ఎందుకు పోతున్నంటే కొన్ని కొన్నిసార్లు తప్పదన్నా అన్నట్టుగా ఇక లెక్చర్ మొదలుపెట్టాడు. మహాప్రభు నీకు అందనం, నీ లెక్చర్లకు నమస్కారం. ఇక నాకు వినే ఓపిక లేదు, వదిలేసేయి. ఇంతకు మించి నేను ఎక్కువ చెప్పలేను. నాకు కూడా తెలుసు నువ్వు మరి అన్నప్పుడు ఇంక నేను చేయగలిగిన ఇప్పుడు అవునా అట్లా నా నాకు తెలియదు అని ఎక్స్ప్లెయిన్ చేయంటే అవును ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. అవునన్నా నిజంగా కరెక్టే, మీరు చెప్పేది అంతా కరెక్టే, నాకు కూడా తెలుసు, నేను కూడా చూసిన. మరి నీ చూసినోడు నిన్ను చేసినోడు ఎట్లా పోతున్నావురా అంటే తప్పదన్న ఫ్యామిలీ గురించి. ఇక్కడ ఎవరు ఇంపార్టెంట్ అండి? అక్కడ ఫ్యామిలీ ఇంపార్టెంటా, ఏసీ ఇంపార్టెంటా? అసమర్థత చేపదంటాము వీటికి. అంటే అబద్ధముల తట్టు తిరిగిన వారిని ఎదిరించడం పోయి, ఖండించి గద్దించడం పోయి, ఇంకా వారి అబద్ధాలను సమర్థిస్తూ, వారి అబద్ధాలను ప్రోత్సహిస్తూ, పర్వాలేదులే పర్వాలేదులే అని ఎంతకాలం వల్ల సర్దుకుని పోతారు? నశించి నరకానికి పోవడం తప్ప ఇంకేమైనా తెలుపుకుందా? గుర్తుపెట్టుకుని ప్రియుల, పౌలు అన్నట్టుగా మీకు నేను ప్రకటి, గలతీ పత్రికలో మొదటి అధ్యాయంలో మాట్లాడుతుంటాను, నేను మీకు ఒకప్పుడు లాస్ట్ టైం వచ్చి ప్రకటించిన సువార్త కాకుండా. లాస్ట్ టైం వచ్చి ఏం ప్రకటించాడు? ఒకటో అధ్యాయంలో యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలోనూ సమాధి, మరణ సమాధి పునరుద్ధరణలో మారు మనసు ఉన్నదని ఉందని చెప్పి, విశ్వాసం ఉంచండి మారు మనసు ఉంటుందని చెప్పాడు. అట్టి సువార్త కాకుండా, ఒకటో అధ్యాయంలో అట్టి సువార్త కాకుండా వేరొక సువార్తను మీ మధ్యలోకి ఎవడన్నా తీసుకొని వస్తే ఏం చేయాలి? వాడేం కావాలి? గలతి పత్ర కూడా అధ్యయనం, ఒక్క నిమిషం వస్తున్నానమ్మా. క్రీస్తును, క్రీస్తు సువార్తను మరి ఒక సువార్త, నేను మీకు లాస్ట్ టైం వచ్చినప్పుడు ప్రకటించిన సువార్త కాకుండా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి నేను కనుక మార్చి చెప్పినా కానీ నేనేమైపోతాను? ఎందుకమ్మా? అసత్యము అంత బలమైంది. నేను ఒకవేళ అబద్ధముతో తిన్నా, పలాని పౌలు కూడా తిరిగిపోయాడు కాబట్టి మీరు కూడా తిరగాల్సిన అవసరం ఏమి లేదు. అర్థమవుతుందండి? మీ బోధకుడు తిరిగిపోయాడు కాబట్టి మీరు తిరగాల్సిన అవసరం ఏమి లేదు. సత్యం మీరు నమ్మిన సత్యమైతే ఆ సత్యం కొరకు నిలబడాలి తప్ప నా వెంట మీరు గుడ్డిగా ఒకవేళ నేను డబ్బుకు లోబడో, లేకపోతే పేరు ప్రఖ్యాతులకు పరపతికి లోబడో, ఆస్తుల కొరకు లోబడో, ఇక దేనికనకు లోబడో, నేను వాక్యాన్ని మార్చి నేను మీకు చెప్పే ప్రయత్నం చేసినప్పుడు, సత్యాన్ని అసత్యంగాను అసత్యాన్ని సత్యంగాను చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు, దేనికో నేను లోబడి దేనికో నేను రాజీపడి సత్యాన్ని మీకు అసత్యాన్ని మీకు బోధిస్తున్నప్పుడు మీరేం చేయాలి? నన్ను మీరు లక్ష్య పెట్టాలి. నా మీద ప్రేమ ఉంటే ఉండనివ్వండి, గౌరవం ఉంటే ఉండనివ్వండి, నా కొరకు ప్రార్థన చేయాలి, అసత్యం నుంచి బయటపడాలని ప్రోత్సహించాలి, ప్రయత్నం చేయాలి, కానీ గుడ్డిగా నా వెంట మీరు నడవకూడదు. సత్యమా అసత్యమా అన్నది ఒకటే గుర్తుపెట్టుకోండి. సత్యమైతే కలిసి నడవాలి, అసత్యమైతే ఏం చేయాలి? విభేదించాలి. కానీ ఇప్పుడు ఎట్లా ఉంది? సత్యం అసత్యంతో నిమిత్తం లేదు. ఆయన ఏది ఎటు మలిపినా మలిపోవడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు. దేవా చూడండి, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు వాడిని వివరించి చెప్పాననుకుంటున్నా, అవి లెక్కకు నీకు సాటి అయిన వాడు ఒకడు లేడయ్యా. చాలా అదొక మార్చాలి. దేవునికి మన పట్ల అనేకమైన తలంపులు, నా పట్ల కాదండి, మనందరి పట్ల, మీ పట్ల. ఆ తలంపులలో ఒకటైనా మనం చేరుకోగలుగుతున్నామా? మన పిల్లలు మన తలంపులు నేర్చుకో, మన తలంపుల ప్రకారం బతకాలని వాళ్ళని తొక్కిపెట్టి నారదీస్తూ ఉంటాం, అవునా కదండి? వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంటుంది, వాళ్ళకు ఒక లెక్క ఉంటుంది, వాళ్ళకు ఒక అలవాటు ఉంటుంది, వాళ్ళకు పద్ధతి ఉంటుంది. నేను కూడా అంతే, దీన్ని అధితుడని చెప్పుకోవట్లేదు, కానీ నేను కూడా అంతే. దానికి మనకి 125,000 కారణాలు ఉన్నాయి చెప్పుకోవడానికి. మన తలంపులకు అనుగుణంగా మన పిల్లలు బతకాలి, మన తలంపులకు అనుగుణంగానే వాళ్ళు ఉండాలి, మన తలంపులకు అనుగుణంగానే వాళ్ళ యొక్క ప్రతినిధి ఉండాలని చెప్పుకోవడానికి మన దగ్గర 125,000 కారణాలు ఉన్నాయి. మరి మనం దేవునికి, మన గురించి దేవునికి విస్తారమైన తలంపులు ఉంది. ఎన్ని తలంపులు ఉన్నాయట? అవి లెక్కకు మించి ఉన్నాయి. మరి అన్ని తలంపులు దేవుడు మన మీద రుద్దటం మొదలుపెట్టాడని గట్టిగా మన గుణమే చేసుకుని, గత వారం అంతటిలో మనము మన తలంపులకు అనుగుణంగానే బ్రతుకుతున్నామా? ఈ వారం కూడా మనకు బోల్డెన్ తలంపులు ఉన్నాయి ఆల్రెడీ, వచ్చే నెలకి ఆల్రెడీ బోల్డెన్ తలంపులు ఉన్నాయి, ఈ నెలకి బోల్డెన్ తలంపులు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ సెప్టెంబర్లోకి మనం ప్రవేశించాము, ఆగస్టు ముగించుకున్నాం, రైట్? సంవత్సరంలో అత్యద్భుతమైన నెల ఏదైనా ఉందంటే ఏ నెల అంటే అది ఆగస్ట్ నెల. రైట్ 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 స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనకు ఆ రోజు ఆగస్ట్ నెల ఏమొచ్చిందండి, స్వాతంత్రం వచ్చింది కాబట్టి గొప్ప నెల అంటున్నాను నేను. ఐ డోంట్ నో, అంతకుమించి మీరు అని ఊహించుకుంటే అది కేవలం కారణం, అది భ్రమ మాత్రమే. నేను మాత్రమే స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నాను, భారతదేశం గురించి స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నాను. అరే అది గణతంత్రంలే, ఇది స్వాతంత్రం. పాయింట్ ఏంటంటే మనం అక్టోబర్ సెప్టెంబర్లో ప్రవేశించిన పిల్లరా, అలా నెల అయిపోయింది ఆల్రెడీ. అరే మనకి ఈ నెల గురించి తలంపులు ఉన్నాయి, పోయిన నెల ఆల్రెడీ మన తలంపులు. మరి ఎప్పుడుకి ఆయనేమో ఒకటి రెండు తలంపులు కదా, శనాముని అంటే ఆయన తలంపులు మన గురించి. మరి దాంట్లో ఒకటైనా మనం నెరవేర్చగలుగుతున్నామా చెప్పండి. ఇప్పుడు రేనా గురించి ఎన్ని తలంపులు ఉన్నాయంటే, బాబోయ్ పుస్తకం ఇప్పుడు రాయటం మొదలుపెట్టారంటే జీవితకాలం పట్టుకు రాయడానికి అన్ని తలంపులు. ఆశ్చర్యం లేదు, ఆశ్చర్యం లేదు, అన్ని తలంపులు ఉంటాయి అని తప్పేం కాదు. కానీ మరి మన గురించి మన దేవునికి చాలా తలంపులు ఉన్నాయంట. ఎన్ని తలంపులు అంటే అవి చెప్పడానికి లెక్కకు గొప్ప సంగతి ఏంటంటే, ప్రతిరోజు ఆయన మన వ్యవహారంలో తలదూర్చట్లేదు, స్వేచ్ఛనిస్తున్నాడు. దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకున్నాం, అలసిగా తీసుకున్నాం, మన ఇష్టానుసారంగా బతకడం వీలు. మన గురించి ఆయన చాలా తలంపులు ఉన్నాయి. మైండ్ ఇట్, మైండ్ ఇట్, హీ హ్యాస్ లాట్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ అస్. మైండ్ ఇట్, మైండ్ ఇట్, మన గురించి ఆయన చాలా తలంపులు ఉన్నాయి. మైండ్ ఇట్, తగినట్టు బ్రతకడం మంచి, తగినట్టు బ్రతకడం. ఆ తలంపుల్లో ఎంతో కొంత మనం నెరవేర్చే ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులు తలంచక మునిపే వారి తలంపుల్ని పసిగట్టి మరి మనం అవి నెరవేర్చే ప్రయత్నం చేస్తుంటాం కదా. వెల్, మన దేవునికి మన గురించి తలంపులు ఉన్నాయి. దొంగ ఊబిలో నుండి నశించిపోకుండా మనల్ని కాపాడుకున్న యేసయ్య, మనల్ని స్థిరమైన బండపైన నిలబెట్టినటువంటి ఆయన, మన పాదములు తొట్టిల్లకుండా నిలబెట్టుకుంటున్న ఆయన, మన గురించి తలంపులు కలిగి ఉన్నాడు, లెక్కలేని తలంపులు కలిగి ఉన్నాడు. ఆ తలంపుల్ని మనం గుర్తిరిగి వాటికి అనుగుణంగా బ్రతకగలిగితే జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉండునో, ఎంత ఆహ్లాదభరితంగా ఉండునో, ఎంత ఆనందదాయకంగా ఉండునో వాక్యానుసారంగా గుర్తుంచుకుందాం పిల్లరా. ఆయన క్రీస్తుని బండ పైన మనం నిలబెట్టాడు. మనం స్థిరంగా నిలబడ్డాం, మీరు టెన్షన్ పడాల్సిన అక్కర్లేదు. యూఆర్ ఫర్ అనే సాలిడ్ గ్రౌండ్. కేరళ వాసులు నిలువ నివాసం లేక ఎంత ఎన్ని అగచాట్లు పడ్డారో మనకు తెలియదు కాదు. కానీ ఇక్కడ మనకు అలాంటి ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళు జీవన మరణ సమస్యలతో కొట్టుమిట్టాడారు, మనం మాత్రం నిశ్చింతగా బ్రతికాం. ప్రాణాపాయంలో వారు ఉండగా మనం మాత్రం ఏవో ఆలోచనలు బ్రతికేస్తూ వచ్చాం. ఆలోచించండి, మనం స్థిరమైన బండపై నిలబడ్డాం. ఆ బండను ఎవడు కదల్చజాలడు, ఆ బండను ఎవడు పగలగొట్టజాలడు, ముంచజాలడు. వీఆర్ సేఫ్. అంత సేఫ్గా ఉన్న మనము ఆయన మనసులోని తలంపులను పసిగట్టి కాపాడుకున్నందుకు గాను కృతజ్ఞతాపూర్వకంగా ఆయన కొలకు బ్రతకగలిగితే, ఆయన మనస్సును పసిగట్టి బ్రతకగలిగితే, ఆయన ఆకాంక్షలకు అభిరుచులకు అనుగుణంగా మనం బ్రతకగలిగితే, ఆయన తలంపులకు ఉద్దేశాలకు అనుగుణంగా మనం నడవగలిగితే, ఆయన ఆకాంక్షలు మనం తీర్చగలిగితే ఇంకెంత బాగుందో కదా. మనం ఎవ్వడూ ఏం చేయలేడండి, ఎవ్వడూ ఏం చేయలేడు. అంత నిశ్చేత కలిగిన మనం ఆయనకి అనుకూలంగా బ్రతకగలిగితే ఎంత మంచి. ఎందుకంటే ఆయనకు సాటి అయిన వాడు ఎవడు? అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన మనల్ని తన మీద నిలబెట్టుకున్నాడు, తన ఎందుకు నిలబెట్టుకుంటున్నాడు. అసత్యం వైపు, అబద్ధాల వైపు మనం తిరగకుండా, తిరిగిన వాడిని లక్ష్య పెట్టకుండా సత్యములో మనం నిలబడి మనం ముందుకు సాగుతూ మనని ఆ భయంకరమైన పాపం నుండి బయటపడేయడానికి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి సమాజం తిరిగి లేచిన యేసు క్రీస్తు ప్రభువు అని స్మరించుకుంటూ స్థిరంగా నిలబెట్టినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటు అసత్యాన్ని అనేకులకు ప్రకటించుకుంటూ ముందుకు సాగిపోదాం. అలాంటి స్థిరమైన, బలమైన, ఆశీర్వాదకరమైన జీవితాన్ని గతకాలమల్లా మనకు అనుగ్రహించిన దేవుడు ఈ నూతన మాసంలోను, నూతన నెలలోను, ఆమె నూతన వారములో ముందున సమయమంతట్టు మనందరికీ నిండుగా మెండుగా అనుగురించి నడిపించును కాక. ఆమె నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊపిలో నుండి ఆయన మనం ఏం చేశాడు? పైకెత్తి ఎక్కడ నిలబెట్టాడు? క్రీస్తు అనే బండ పైన నిలబెట్టాడు. ఆ ఊపిలో పడిపోవటం సులభమే కానీ దాంట్లో నుంచి బయటికి రావడం అసంభవం. కష్టం అనట్లేదు ఇక్కడ. నేను కష్టము, అసంభవం అనే పదానికి వ్యత్యాసం తెలిసి అనుకుంటున్నాను. డిఫికల్ట్ కాదు, ఇంపాసిబుల్. ఆయన మనల్ని పైకెత్తి బండపైన నిలిపినందున సాధారణంగానే మనం ఏమవుతాము? కృతజ్ఞత పరులం అవుతాం. ఆశలు వదులుకొని ఇక దాదాపుగా ఊపిరిపోయే సమయంలో మనకి ప్రాణం పోసి క్షేమంగా కాపాడితే సహజంగానే మనలో పుట్టేటటువంటి గుణం ఏంటండి? కృతజ్ఞత, కన్నీళ్ళు. జీవితకాలంలో ఎప్పుడైనా ఆ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడగలుగుతామా? ఎప్పుడైనా ఆయనకి వ్యతిరేకంగా మనం మాట్లాడగలుగుతామా? ఆయన గురించి చెడు ఆలోచించగలుగుతామా? ఆలోచించలేము. మంచి తప్ప చెడు మన మాటల్లో, మన నాలుకలో రాదండి. దాన్ని బట్టి అనేకులు భయభక్తులు కలిగి యెహోయందు నమ్మిక ఉంచుతారు. కిందికి వచ్చిన తర్వాత అదే వచ్చిన అంటాడు, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను తలంపులు కూడా బహు విస్తారంగా. ఎంత విస్తారంగా ఉన్నాయి దేవునికి మన పట్ల తలంపులు అంటే అవి లెక్కకు దొరకదు. మనకన్నా మన పిల్లల పట్ల అన్ని తలంపులు ఉన్నాయో లేవో మనకు తెలియదు, కానీ మనకి దేవుని, మన పట్ల దేవునికి ఎన్ని తలంపులు ఉన్నాయంటే అతి విస్తారములు. వాటిని అసలు లెక్క పెట్టడం సాధ్యం కాదు. అసాధ్యం ఆయనకి మన పట్ల ఉన్న తలంపులను లెక్క పెట్టడం. అయితే ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే ఆయన మనసులో ఏమనుకుంటున్నాడో నాకు తెలిస్తే కదా పాస్టర్ గారు ఎంతో కొంత ఆయన తలంపుల ప్రకారం నేను బ్రతకడానికి ప్రయత్నం చేసేది అనేది అందరిచ్చేటటువంటి సాకు. మరి ఆయన మనసులో మన పట్ల ఉన్న తలంపులు తెలియాలంటే ఎక్కడ వెతకాలి? ఇప్పుడు మన కుటుంబ పెద్ద పోతూ పోతూ ఒక పెద్ద డాక్యుమెంట్ రాసిపోయాడు అనుకుందాం. అండ్ ఐ విష్ మన వాళ్ళందరికీ అలాంటి టైం దొరకాలని ప్రార్థన చేస్తుంది. పెద్ద డాక్యుమెంట్ రాసిపోయాడు అనుకుందాం. ఇప్పుడు ఆయన మనసులో ఏముందో, మీరు నేను ఏం చేయాలనుకుంటున్నాడో, ఏం చేస్తే ఏం కలుగుతుందని చెప్పాడో మనకు ఎలా తెలుస్తుంది? ఓపెన్ ద డాక్యుమెంట్ అండ్ రీడ్ ఇట్. అండ్ దిస్ ఈజ్ వేర్ ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనే ఆయనకి మన పట్ల ఉన్న తలంపులు వెల్లడవుతాయి. ఇంకెవడైనా నేను చెప్తానని బయలుదేరితే వాళ్ళు ఏమనాలి మనము? సాతానా నా వెనుకకు పొమ్ము, గెట్ బిహైండ్ మీ సేటాన్. గుర్తుందా ఎపిసోడ్ మీకు? బైబిల్లోనే ఉంది అది కూడా. యేసుక్రీస్తు వారు పేతురుతో అన్న మాట, యేసుక్రీస్తు ప్రభులు వారు పేతురుతో అంటాడన్నమాట. యేసుక్రీస్తు ప్రభులు వారు తన యొక్క మరణం గురించి మాట్లాడుతున్న సందర్భంలో పేతురు ఏమంటాడంటే, ప్రభువా అమ్మో నువ్వు అట్లా కాకూడదు, మిమ్మల్ని నేను సావనివ్వనని చెప్పేసి అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమంటాడంటే, పేతురు నేనంటే నీకు చాలా ప్రేమ ఉందని అనకుండా ఏమంటాడండి, సాతానా నా వెనుకకు ఉమ్మో. అంటే ఈ మాటలను బట్టి మనకి ఏమర్థం అవుతోంది అంటే, ఎవడైనా వచ్చి దేవుని పట్ల మీ పట్ల దేవునికి ఉన్నటువంటి ప్లాన్ ఏంటో నేను చెబుతాను అన్నాడు అనుకోండి అమ్మా, అప్పుడు మనం ఏమనాలి చెప్పండి. అప్పుడు మనం ఏమనాలి వాడితోటి? అయ్యా చెప్పండి, అయ్యా చెప్పండి అయ్యా అనాలా? లేకపోతే ఏమనాలి? సాతానా నా వెనుకకు పొమ్ము. నువ్వు భూలోకమైన సంగతులను దృష్టించున్నావు కానీ పరలోకం సంగతులను దృష్టించలేకున్నావు అనే మాటను మనం అర్థం చేసుకోవాలి. ఈ మధ్య చాలామంది ఇచ్చే పోస్టులు ఏంటంటే, అందరు చెప్పేటటువంటి వాక్యాల కామన్ ఏంటంటే, దేవుడు నీ జీవితం పట్ల ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అంతే కదా అవునా కదా? ఎస్ ఆర్ నో? సరే, ఒకవేళ మీ పాపం అట్లాంటివి వినాలనుకున్నా కానీ దరిద్రం మనకు అట్లాంటివి రావు. ఇక ఆశ వదిలేసుకోవటం మంచిది. కొన్ని అప్పటికి జరిగినప్పుడు ఏం చేయాలి? తుడిపేసుకోవాలి. అంతే కదా? అనవసరంగా ఆశలు పెట్టుకొని అడి ఆశలు కావటం ఎందుకు? దేవుడు మీ జీవితం పట్ల గొప్ప ప్లాన్ కలిగి ఉన్నాడు. ఆ దరిద్రునికి అర్థం కాని ఏంటంటే, దేవుడు ప్రతి వ్యక్తి జీవితం పట్ల ఒక ప్లాను, అది కేవలం విశ్వాసులకే కాదు అవిశ్వాసులకు కూడా ప్లాన్ ఉంది. వీళ్ళ ప్లాన్ ఏమో పరలోకం, అని ప్లాన్ ఏమో దేరేం సార్ మేడం, క్లియర్? ఇంకేం ప్లాన్ కావాలి మీకు? అంబానీ పట్ల కూడా ఒక ప్లాన్ ఉంది దేవునికి. కాబట్టి వాడు భారతదేశాన్ని కొనగలిగినంత సంపన్నుడు అయ్యాడు. దేవునికి ప్లాన్ లేదు ఎవరి పట్ల? ఎవడో అన్నట్లు దేవుడు పక్షపాత. దేవునికి ప్రతి మనిషి పట్ల ఒక ప్లాన్. అత్యల్పుడు మొదలుకొని అత్యంత ఘనుడు అందరి పట్ల, ప్రతి మనిషి పట్ల వాని క్రియలకు ప్రతిఫలం ఇచ్చుటకు జీవితం నా యొద్ద. అంటే అర్థం ఏంటి? ఎవరి లెక్క? ప్రతి ఒక్కరి లెక్క. దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ప్రతి ఒక్కరి గురించిన ప్లాన్ ఆయన దగ్గర ఉందా, లేకపోతే కేవలము విశ్వాసుల గురించిన ప్లాన్ మాత్రం ఆయన దగ్గర ఉందా? దేవుడు విచిత్రులు ఒక గొప్ప ప్లాన్ కలిగి ఉన్నాడు. ఏది? ప్రతి వ్యక్తి పట్ల దేవుడు ఒక గొప్ప ప్లాన్ కలిగి ఉంది. కొందరు అనుకూలించున్నట్టు ఆయన ఆలస్యం చేయట్లేదు, కానీ ప్రతి మనిషి రక్షింపబడ వలన ఆయన కదా. అవి గొప్ప ప్లాన్ ఏంటి దేవునికి? ప్రతి వ్యక్తి రక్షణార్థమైన మారు మనసు పొందాలని ఆయన ఒక తలంపు కలిగి. ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్. ఏది యాదృచ్ఛికంగా కాకతాళీయంగా జరగట్లేదు.
అయితే ఈ ప్లాన్లో సైతము మనము చేసేటటువంటి భక్తిహీనమైనటువంటి పనులకు శిక్షను ఎవరు భరించాల్సి ఉంటుంది? మనమే భరించాల్సి ఉంటుంది. ఎందుకు? మీరు అనొచ్చు, మీ ప్లాన్లో భాగంగానే కదా నేను ఈ పని చేసింది, తప్పు నాదా ప్లాన్ గీసినోడుదా, తప్పు ఇంజనీర్దా తాపి మేసిరిదా? ఇంజనీర్ది. ఇంజనీర్ గీసిన దాని ప్రకారం మీద వాడు సిమెంట్ పోసుకుంటూ పోతున్నాడు, ఆడేం చేసేది? ఆయన డిజైన్ వేయించినట్టుగా ఇతడు ముగ్గులు పోసేసి పని చేస్తున్నాడు. ఇప్పుడు డిజైన్ ఎవరెవరు? దేవుడు. తాపి మేస్త్రిలు ఎవరు? మనం. అండి నేను తాపి మేస్త్రి, మీరు కూలీలు. ఇప్పుడు పాయింట్ ఏంటి? తప్పెవరిది? కూలీలు. కూలీలు ఏమంటారు, బాబు అసలు మాకు సంబంధమే లేదు అనో కదా. ఎంతో కొంత తాపి మేస్త్రి బాధ్యుడు అవుతాడు, కానీ కూలుడు దీనికి బాధ్యుడు అవుతాడు అండి. మాకు ఇచ్చిన సిమెంట్ ఏదో కంకర ఏదో ఇసుక ఏదో కలిపాము, దాంట్లో పోసాము, మాకేం సంబంధం బాబు? సంబంధమే లేదు. మరి ఆ ప్రకారంగానే యూదా ఇస్కరి తప్పించుకోవచ్చా? రాయబడిన ప్రకారమే మనిషి కుమారుడు పోవచ్చున్నాడు కానీ, అంటే మనిషి కుమారుడు అని యేసుక్రీస్తు ప్రభువుల వారు యాదృచ్ఛికంగా కాకతాళీయంగా పోతున్నాడా, లేకపోతే రాయబడిన ప్రకారము ఒకరి చేత అప్పగింపబడవాలననే లేఖనం ప్రకారము? అమ్మది మనం చదువుకుందాం. మెసేనీ కీర్తనలో మనం చదువుకుందాం, ఆయనతో పాటు కంచము తిన్నవాడు ఆయనకు వ్యతిరేకంగా తన మడిమను ఎత్తిన ఉన్న మాట మనం చదువుకోలేదా? మరి అలాంటప్పుడు యూదా ఇస్కరియోతు బాధ్యుడవుతాడా, లేకపోతే రాయబడిన ప్రకారమే డిజైనర్ చేసిన డిజైన్ ప్రకారమే ఇతడు పనిచేశాడు కాబట్టి నిర్దోషి అవుతాడు, ఏమవుతాడు చెప్పండి? ఇప్పుడు యూదా ఇస్కరియోతు దోష నిర్దోష? మరి యూదా ఇస్కరియోతు దోష అయినప్పుడు మనం కూడా దోషులమే, గుర్తుపెట్టుకోం. సో కనుక దేవునికి మనుషులందరి పట్ల తలంపులు ఉన్నాయి, కేవలం విశ్వాసుల పట్లనే కాదు. మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. ఎవడన్నా వచ్చి దేవునికి మీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్లాన్ ఉందంటే మనం ఏమనాలి? ఏమనాలి? సాతానా నా వెనుకకు ఉమ్ము. ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటున్నారు సింపుల్, గెట్ బిహైండ్ మీ సైతాన్ అనాల. ఏమనాలి? గెట్ బిహైండ్ మీ. గెట్ బిహైండ్ అంటే గో బిహైండ్ కూడా అనొచ్చులే. గెట్ బిహైండ్ మీ సైతాన్ అనాల. ఎందుకు? బైబుల్ స్పష్టంగా చెప్తుంది, ప్రతి ఒక్కరి ప్లాన్ దేవుడి దగ్గర ఉంది, ప్రతి ఒక్కరి గురించి ఆయన ప్లాన్ కలిగి ఉన్నాడు. ఏ ఒక్కరి గురించో ఆయన గట్టిగా మాట్లాడితే విశ్వాసుల కంటే ఎక్కువగా ఎవరి పట్ల ప్లాన్ కలిగి ఉన్నాడు? సింపుల్ కదా, సింపుల్. ఎందుకు? ఆ వ్యక్తికి ఎలా సువార్త చేరాలి, ఆ వ్యక్తికి ఎప్పుడు సువార్త చేరాలి, ఆ వ్యక్తిని ఎలా మార్పునకు నడిపించాలి. ఇప్పుడు దొడ్లో ఉన్న గొర్రెల గురించి ప్లానా, లేకపోతే దొడ్డి వెలుపులు ఉన్న వాటిని లోపల తీసుకురావడానికి ప్లాన్ కావాలా? అది కదా, నశించిన దాన్ని వెతకి వెతకడంలో ఏం కావాలి? ప్లాన్ కావాలి కదా, ప్రాపర్ అప్రోచ్ కావాలి కదా, టైమింగ్ కావాలి కదా, దానికి రిక్రూట్మెంట్ మ్యాన్ పవర్ కావాలి కదా. బయట ఉన్న వాటికి ఎక్కువ ప్లాన్ అవసరమా, లోపల ఉన్న వాటికి ఎక్కువ అవసరం? బయట ఉన్న వాటికి ఎక్కువ అవసరం. అంటే లోపల ఉన్న మన గురించి దేవునికి తలంపులు లేవని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ దేవుని పిల్లలైనటువంటి విశ్వాసులు భ్రమలో బ్రతుకుతున్నారు, మోసపోతున్నారు. అవును, దేవుడు మన పట్ల విశేషమైన ప్లాన్ కలిగి ఉన్నాడు, విశేషమైన ప్లాన్ కలిగి ఉన్నాడు. లెట్ మీ టెల్ యూ, విశేషమైన ప్లాన్లో భాగంగానే మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆమే ఆల్రెడీ మన పట్ల విశేషమైన ప్లాన్ ఉంది కాబట్టి, ఆ విశేషమైన ప్లాన్ నెరవేరింది కాబట్టి మనం ఎక్కడికి వచ్చాము? మందలోకి వచ్చి దొడ్డులో చేరాము. మందలోకి వచ్చి దొడ్డులోకి చేరాము. ఇప్పుడు దొడ్డులో ఉన్నాయి క్షేమంగా ఉన్నటువంటివన్నీ. ఇప్పుడు ఎక్కడ ఉన్నవి భయంకరమైన ప్రమాదంలో ఉన్నట్టు? దొడ్డి వెలుపల బయట ఉన్న గొర్రెలు అవి ప్రమాదములు, వాటిని శత్రువు నుంచి విడిపించుకొని లోపలికి తీసుకురావడానికి స్ట్రాటజీ కావాలా, ప్లాన్ కావాలా, ప్రణాళిక కావాలా? ప్లాన్ ఉండనంగానే మనం వెంటనే ఏం ఊహించుకుంటాం? ప్లాన్ అనగానే అందరికి వచ్చేది ఏంది? స్టెప్లు కదా పైకి పెరిగిపోతాం. ప్లాన్ అనగానే ఊహించేసుకుంటాం అన్నమాట. ఎస్, వాళ్ళెవరు ఊహించనంతకంటే, ఊహించగలిగినంతకంటే, వివరించగలిగినంతకంటే గొప్ప ప్లాన్ ఉంది నాకు తెలుసు అసలు. దాన్ని ఇప్పుడు అంత అర్జెంటుగా తెలుసుకోవాల్సిన అవసరం మనకి లేదు కదా. దేవుడికి మన పట్ల ప్లాన్ ఉందా లేదా? ఆరు వచ్చిన మనం చదువుకుందాం. బలులనైనను నైవేద్యములైనను నీవు కోరుడలేదు. ఏందమ్మా అదేం మాట? నువ్వు బలుల్ని కోరట్లేదు, నైవేద్యాలని కోరట్లేదు, బట్ నాకు చెవులు ఇచ్చున్నావు. ఏమంటాడు ఈయన? దీని అర్థం ఏంటి అంటే నువ్వు చెవులు కోరుకుంటున్నావా? చెవులు తీసి ఇచ్చేద్దావా? బలుల్ని నైవేద్యాలు కోరట్లేదు అంటే ఏంటి? కేవలం చెవులే కోరుకుంటున్నాడా? అంటే వాట్ డస్ హి మీన్? బలి అర్పించుట కంటే వినుట శ్రేష్టం. అంటే మాట వినుట శ్రేష్టం అంటే వినుట కానీ మన చెవి అనగానే వినడం. బలి అర్పించుట కంటే ఏం శ్రేష్టము? వింటాం శ్రేష్టం. వింటాం దేని మూలంగా అవుతుంది? చెవి. చెవి అంటే పైకి కనపడేటటువంటి ఇవి కావండి. ఇవి లేకుండా మనకి పెద్ద ఇబ్బంది ఏం లేదు. మరి దేవుడు ఎందుకు పెట్టాడు నాకు ఇప్పుడు అర్థం కాలేదు. ఏమా కళ్ళజోడు పెట్టుకోవడానికి? చాలా సారస్యంగానైనా మంచిగానే చేశాడు దేవుడు కదా. లేడీస్ గురించి మాట్లాడుతున్నాడులే, అంటే ఫస్ట్ జెంట్స్ చేశాడు కదా వాళ్ళ భాషలో. అది చెప్పట్లే, అది చెప్పట్లే. వీళ్ళు చూడండి వీళ్ళ దగ్గర ఎంత స్ట్రాటజీ ఉందో. అసలు చెప్పట్లా కదా చూడంట బాబోయ్. లేదు, చంప సవరాలు పెట్టుకోవడానికి పెట్టాడు దేవుడు. రైట్, పక్కన పెడదాం. అండ్ మీకు తెలుసు ఈ పైది పెద్ద ఇంపార్టెంట్, అవి లేకున్నా కానీ వినడం సాధ్యం. వాటేవా ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. బలులను నైవేద్యాలను నువ్వు కోరుకోవట్లేదు కానీ దాన్ని అర్థం మార్చి చదువుకుందాం అమ్మా. నువ్వేం కోరుకుంటున్నావు? విశ్వాసాన్ని కోరుకుంటున్నావు. వినటం వలన ఇప్పుడు చెవులు ఉన్నాయమ్మా. చెవుల వల్ల ఏం లాభం మనకి? వింటాం. వింటం వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం మూలంగా ఏమొస్తుంది? విధేయత వస్తుంది. విశ్వాసం ఉందా విధేయత ఉందా? ఇదే ప్రశ్న ఎన్నిసార్లు చెప్పారు. విశ్వాసం ఉందా విధేయత ఉందా? విశ్వాసమే ఉంది. ఎందుకు? విశ్వసించిన వాడే లోపడతాడు, విశ్వసించని వాడు లోపడడు. ఇప్పుడు ఇదిగో ఇది చెయ్యండి, ఈ పని చేయండి, ఇది కలుగుద్ది అంటే మీరు ముందు నా మాట నమ్మగలగాలి. ఇది చేస్తే ఆయన మాట విని మనం చేస్తే కలుగుద్ది నమ్మగలిగినప్పుడు నమ్మకం ముందు, ఆ నమ్మకం తర్వాత పనికి పూనుకుంటారు. అది విధేయత. విశ్వాసం లేకుండా విధేయత ఉండదు. ఈయన బలులను కోరుకోవట్లేదు. ఆయన ఏమంటాడు చదువుకుందాం ఒకటే ఒకసారి. మనము హోషేయ గ్రంథము 6:6 వచ్చిన చదువుకుందాం ప్రియులారా. హోషేయ గ్రంథము 6:6 చదువుకుందాం. పాత నిబంధన కాలంలో ఎక్కడైతే రక్తము ఏరులై ప్రవేశించబడుతోందో, ఎక్కడైతే కొన్ని వేల కొలది పశువులు అర్పించబడుతున్నాయో, నిత్యం బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉందో, ఆ పాప పరిహారార్థ బలులు ఆ హోమాలు ఎప్పటికీ జరుగుతున్నాయో, ఆ కాలంలోనే దేవుడు ఏమంటున్నాడో చూడండి. 6:6
నేను బలిని కోరును కానీ కనికరమునే కోరుచున్నాను.
నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను.
దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది.
దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము
నాకు ఇష్టమైనది.
దేవుని జ్ఞానం ఎక్కడ లభిస్తుంది మనకి? దేవుని పరిశుద్ధ మాటలు వినడం వల్ల మనకి జ్ఞానం లభిస్తుంది. అంతే కదండి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన, నాకు బలులు అక్కర్లేదు, నైవేద్యాలు అక్కర్లేదు, ఏం కావాలి నాకు, నాకేం కావాలి, వినడం కావాలి, విన్నదాన్ని విశ్వసించడం కావాలి, విశ్వసించిన దాని ప్రకారము బ్రతకడం కావాలి, విశ్వాసము విధేయత ఇవి కావాలి నాకు. నేను చెప్పిన మాటలు విని విశ్వసించి వాటి ప్రకారం నడుచుకోకుండా మీరు ఎన్ని బలులు అర్పించినా ఆ బలులన్నీ శూన్యం. అందుకనే 51వ కీర్తనలో అతడు ఏమంటాడో చూడండి. అతడు ఎవరు? యా ఎస్, ఆయన ఏమంటాడో చూడండి. ప్రక్కనే ఉంటుంది 51వ కీర్తనలోని 17-16 వచనం చదవండి.
బలిని కోరువాడవు కావు,
నీవు బలిని కోరువాడవు కావు,
నేను అర్పించుతున్న ధర్మబలి నీకు ఇష్టమైనది కావు.
ఏమంటున్నాడు ఆయన ప్రభువా, వీటి వల్ల నీకు సంతోషము లేదు. నువ్వు ఒకవేళ నీకు బలు కావాలంటే ఎన్ని బలులు ఇవ్వడానికైనా ఒక రాజుగా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకు? రాజుగారు బలి అర్పించదలుచుకుంటే ఎన్ని బలు అర్పించవచ్చండి? ఎన్నైనా అర్పించవచ్చు, ఎన్నైనా అర్పించవచ్చు. కానీ వాటి వల్ల నువ్వు సంతోషపడేవాడవు కావని నాకు తెలుసు. నువ్వు దేని వల్ల సంతోషపడతావు? ఒకడు నీ మాట వినినప్పుడు కలుగు సంతోషము కంటే మరి ఎక్కువైన సంతోషం నీకు అప్పటికీ దేని వల్ల కూడా నీకు కలగదు. ఎప్పుడు నీకు సంతోషం అంటే నీ బిడ్డ నీ మాట వినినప్పుడే నీకు సంతోషం. అదే అంటాడు రచయిత, అయ్యా నేను చేసిన పాపాన్ని కడిగేసుకుందామంటే బలులు అర్పించి, నైవేద్యాలు అర్పించి, అర్పణలు అర్పించి, వీటి వల్లనేమో నువ్వు సంతోషపడవు. నీకు సంతోషపడే, నీకు సంతోషం కలిగించేది ఏంటంటే వినగలిగినటువంటి చెవి, గ్రహించగలిగిన మనస్సు, జీవించగలిగినటువంటి హృదయం, ఇవి నువ్వు కోరుకుంటున్నావు. ఇవి నువ్వు సౌలుతో అదే చెప్తాడు, అమాలేకులందరినీ సంహరించరామన్నప్పుడు అమాలేకులందరినీ సంహరించాడా సౌలు? అమాలేకులందరినీ సంహరించాడా సౌలు? ఎంతమంది సంహరించలేదు? ఆ రాజును సంహరించలేదు. మరియు అక్కడ బాగా క్రొవ్విన బలిసిన పశువుల్ని సంహరించలేదు. ఏం చెప్పాడు దేవుడు సమూయేలు గ్రంథంలోని మొదటి గ్రంథం 15 అధ్యాయము 1 నిమిషం అమ్మా, కాంటెక్స్ట్ చూద్దాం. 3 వచనం చదువుకుందాం. కాబట్టి నీవు పోయి
కనికరింపక
అమాలేకులను హతము చేయించు, పురుషులనేమి,
స్త్రీలనేమి,
బాలులనేమి,
పసిపిల్లలనేమి, ఎద్దులనేమి.
పసిపిల్లలు చూడండి, మన కళ్ళ ముందున్న పసిపిల్లలు చూడండి. అట్లాంటి పిల్లలను కూడా ఉపేక్షించేది లేదు. గర్భిణులు, పసిపిల్లలు, వృద్ధులు ఉపేక్షించేది లేదు. ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటలనేమి, గాఢ అంటే పశువులను కూడా ఉపేక్షించేది లేదు. బొత్తిగా పాడు చేసి అమాలేకులు ఏం చేయాలి అంటే ఏంటి? లేఖనం స్పష్టంగా వచ్చిందా? దేవుని ప్లాన్ ఏంటో స్పష్టంగా తెలిసిందా? దేవుని తలంపు ఏంటో స్పష్టంగా తెలిసిందా? ఇప్పుడు సౌలు ఏం చేస్తే ఉత్తముడని తీర్పు పొందుతాడు? ఈ ఇక్కడ ప్రస్తావించబడిన దాని అంతటిని కతివాత హతం చేస్తే ఏమని తీర్పు పొందుతాడు? ఉత్తముడని తీర్పు పొందుతాడు. అసలేం జరిగిందో చూద్దాం. 10 వచనం చూడండి, 10-11.
అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను.
ఏమంటున్నాడు యెహోవా సమూయేలు తోటి?
సౌలు,
సౌలు నన్ను అనుసరింపక వెనకదీసి
నా ఆజ్ఞలను గైకొనకు.
ఏ ఆజ్ఞలు? ఇందాక 3వ వచనం చదివిన ఆజ్ఞలు ఏం చేయలేదట వాడు? ఏదో తేడా చేసిందట. ఆ తేడా చేసినప్పటికీ దేవుడికి మనస్సు నొచ్చుకుంది. మనసు నొచ్చుకొని నేను సౌలుతో మాట్లాడుకుని ఎవరితో మాట్లాడుతున్నాడు? సమూయేలుతో మాట్లాడుతున్నాడు. నేను పశ్చాత్తాపడుతున్నాను,
అందుకు సమయంలో కోపావేశుడై రాత్రి అంతయు యెహోవాకు చూడండి. సౌలు నెక్స్ట్ డే బయలుదేరి సమయంలో నెక్స్ట్ డే బయలుదేరి సౌలు దగ్గరికి వెళ్ళాడట. అప్పుడు ఏముంది 13 వచ్చింది చదవండి. దే చూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయిన సమాచారం విన్నాడు. అతడు తరువాత సౌలునకు రాగా సౌలు ఇప్పుడు సౌలు ఏం మోసుకొని వస్తుండడు, ఆశీర్వాదం మోసుకొని వస్తుండ శాపం మోసుకొని వస్తుండ సంగతి వీడికి తెలియదు. నేను అంత చేయొచ్చానుకుంటున్నాడు చూడండి. యెహో ఆజ్ఞను నేను నెరవేర్చుదునని అన్నాడట. దేవుడు ఏమన్నాడు 11వ వచనంలో వాడు నా ఆజ్ఞలను కైకొన్నాడు. సౌలేమంటాడు నేను ఆజ్ఞలను, మనుషులతో ఉన్న సంబంధం సమస్య ఏంటంటే ప్రియులారా, మనం చేయగలిగినంత చేస్తాము, మనం చేయదలుచుకుంది చేస్తాము, మొత్తం నెరవేర్చాను ఏదమ్ క్లియర్ చేశాను అంటాము. దేవుడు ఏమనుకుంటాడట, వాడు నా ఆజ్ఞలను కైకొన్నాడు. సమయం అంటాడు నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, మరి వినబడుతున్న గొర్రెల అరుపులు ఎట్లా రంగులు ఎక్కడ బాబా. అప్పుడు సౌలు ఏమంటాడంటే సమయం ఏమంటాడు చూడండి, అంటే చాలా సాఫ్ట్ గా మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడే పని అంటే అర్థమేంటి, షడప్. సింపుల్ అర్థం ఏంటండి, షడప్. అంటే రాజుగారితో ఆ మాట అనలేక, ఎంత ప్రవక్త అయినా రాజు రాజే కదా, వాడి కోపం వస్తే తలకాయ మీద మెడకాయ మీద తలకాయ ఉండదు కదా. రాజుగారి కోపం వస్తే నువ్వు మాట్లాడపలేదు, నోరు మూసుకో, షడప్. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతునని వినుమని సౌలు చెప్పగా కిందికి మొత్తం వెళ్ళిన తర్వాత అయిపోయిందండి, అంత అయిపోయింది, మొత్తం శుద్ధ దండక వేసి అయిపోయింది. కిందికి వెళ్ళండి, కిందికి వెళ్ళండి. 22 వచనం చదవండి. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన దేవునికి కలుగు సంతోషం కంటే ఆయనకి సంతోషం కలుగునా. మాట విన్నప్పుడు చెప్పిన మాట చెప్పినట్టుగా ఒకడు విన్నప్పుడు ఆయన కలిగే సంతోషం మరి ఎప్పటికీ దేని వల్ల కలుగునా. ఆలోచించు, మాట గై ఆజ్ఞలు గైకొనుటయు పొట్టేళ్ల కురువును అర్పించుట కంటే మాట వినుటయు ఎంత అద్భుతమైన మాట. ఒకడు మాట విన్నప్పుడు కలిగే సంతోషం కంటే మరి ఎక్కువైన సంతోషం దేని వల్ల ఆయన కలుగుతుంది, మాట వినడం వలన మాత్రమే ఆయనకు సంతోషం కలుగుతుంది. మరి ఎక్కువైన సంతోషం జంతువుల బలుల వలన పుట్టిన క్రొవ్వు వలన రక్తాన్ని అర్పించడం వలన కలగనే కలగదు. అందుకని రచయిత ఏమంటాడు అయ్యా, నువ్వు కీర్తనలో 40 కీర్తనలు ఏమన్నాడు, బ్యాక్ టు ఎస్ టెక్స్ట్ ఏమంటాడంటే, బలులనైనను నైవేద్యములను నువ్వు కోరలేదు, నా నుండి ఏం కోరుకున్నావంటే విశ్వాసాన్ని కోరుకున్నావు, దాని మూలమైన విధేయతను కోరుకున్నాం. మనం వింటున్నాం కానీ విశ్వసించలేకపోతున్నాము, దానికి లోబడి విధేయులుగా బ్రతకలేకపో. దేవుని కొరకు పనిచేయటమే కాదండి ప్రియులారా, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విశ్వాస జీవితంలో ఆయన మనల్ని ఎలా బ్రతకమని ఉద్దేశిస్తున్నాడో అలాగ బ్రతకటంలో ఏం చెయ్యి ఏం కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే కొందరు ఎక్స్ట్రీమ్, కొందరు ఎట్లుంటారంటే ఆయన చేయమన్న పనులు చేస్తూ ఉంటారు కానీ ఆయన చేయొద్దన్న పనులు చేయకుండా, ఆయన చేయమన్న పనులు దాదాపుగా చేస్తుంటారు కానీ ఆయన చేయొద్దన్న పనులు కూడా దాదాపుగా, ఆయన చేయమన్న పనులు చేస్తుంటారు ఆయన చేయొద్దన్న పనులు, కొందరేమో ఆయన చేయమన్న పనులు అసలే చేయరు, ఆయన చేయొద్దన్న పనులు అసలే చేయరు, పనులు పనుగా ఆయన చేయమన్న పనులు కూడా చేస్తేనేమో ఆయన చేయమన్నది చేస్తారు చేయొద్దన్నది చేస్తారు, చేయకపోతేనేమో ఆయన చేయొద్దన్నవి చేయరు ఇక ఆయన చేయమన్నవి కూడా. ఇంకా కొందరు ఉంటారు ఆయన చేయొద్దన్నవే చేస్తారు ఆయన చేయమన్నవి ఎప్పటికీ. ఇది ఎక్స్ట్రీమ్ బ్యాచ్, మూడు ప్రమాదకరమైన బ్యాచ్. సౌలు ఏ విధంగా వస్తాడండి? చెయ్యమన్నది సంపూర్ణంగా ఆయన చెయ్యొద్దన్నది. మనం ఎట్లా ఉన్నాం? ఎంతో కొంత మనము ఆయన చెప్పిన పనులు చేస్తున్నామే, మరి అలాగే ఆయన చేయొద్దన్న పనులు కూడా సర్దుపెడుతున్నట్టున్నాం మనం, అక్కడ కూడా సర్దుతున్నట్టున్నాం. అది 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 మనం ఏమనుకుంటామంటే, ఇది చేస్తున్నాం కదా, అది చేస్తున్నాం కదా, అలాగే ఉంటున్నాం కదా, ఈ పని చేస్తున్నాం కదా, ఆ పని చేస్తున్నాం కదా, అంతా ఇంత కష్టపడుతున్నాం కదా. ఎస్ గుడ్ గుడ్ గుడ్. ఇప్పుడు అదే చేత్తో అదే నోటుతో అదే శరీరంతో ఆయన చేయొద్దన్నవి, అదే నోటుతో ఆయన మాట్లాడుతున్నవి, అవే చేతులతో ఆయన చేత, ఇవి కూడా జరుగుతున్నాయని కాదు. ఇది ప్రమాదకరం. వాటి మనం గుర్తించిన గుర్తించు. ఏదైనా ఫోకస్ ఏంటంటే చేస్తున్నాం కదా, ఆయన చేయమన్నవి చేస్తున్నాం కదా, వీళ్ళు ఆయన చేయమన్నవి చేస్తున్నాము, ఆయన చేద్దన్నవి కూడా చక్కబెడుతున్నాము, అది మనం గుర్తించట్లేదు. కొందరు ఎట్లా ఉంటుందంటే, నేను ఆయన చేయొద్దన్నవి ఏవి చేయట్లేదు కదా. అవును, ఆయన చేయొద్దన్నవి చేయట్లేదు. బలహీనత ఏంటంటే ఆయన చేయమనేవి కూడా. ఆయన ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర? చెవి కోరుకుంటున్నాడు, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన. అందుకని యేసుక్రీస్తు ఎన్నిసార్లు అంటారమ్మా, చెవులు గలవారు చెవులు గలవారు చెవులు గలవారు. ఏంది, ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఊతపదమా వ్యర్థ పదమా? అది మనుషులకు మాట్లాడినట్టుగా ఊతపదం వ్యర్థం. నేను మాట్లాడతాను కొన్ని ఊతపదాలు వ్యర్థ పదాలు, బహుశా ఐ మీన్ అనే పదం వాడుతుంటానమ్మా, సో అనే పదం వాడుతుంటాను. ఊతపదం వ్యర్థంగా వ్యర్థ పదాలుగా తరచుగా వాడే పదాలు అన్నమాట. ఆయన ఇది నిలబడేనమ్మా, ఊత పదాలు వ్యర్థ పదాలుగా ఆయన ఏం మాట్లాడినట్టుగా నాకేం అనిపించట్లేదు. చెవులు గలవారు వినుడు కాక అనేది ఆయనకు ఊత పదం కాదు. దేవుడు ఏ ఊత పదాలు వ్యర్థ పదాలు వాడట్లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. హీ మీన్స్ వాట్ హీ సేస్ అండ్ హీ సేస్ వాట్ హీ మీన్స్. ఎవడు బలులు అర్పించి నైవేద్యాలు అర్పించి ఎంతో కొంత పని చేసి తప్పించుకోవడానికి అవకాశము? ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాలా, కయ్యిను కూడా బలి తీసుకెళ్ళాడు, తీసుకెళ్ళలేకపోవడం సమస్య కాదు. కయ్యిను కూడా బలి తీసుకెళ్ళాడు, కాకపోతే ఎక్కడ దొరికిపోయాడు? ఎక్కడ దొరికిపోయాడు? చెప్పిన మాట విని విన్న ప్రకారం తీసుకెళ్ళడంలో దొరికిపోయాడు, తీసుకెళ్ళకపోవడంలో దొరికిపోయాడు. ఏదైతే ఎంతో కొంత కాదు, ఏదో ఒకటి కాదు, ఎంతో కొంత కాదు, ఏదైతే అదే, ఎంతైతే అంతే. ఆయన ఏదో ఒకటి ఎంతో కొంత కాదు. మనం మాట్లాడుకున్నాం రోమపత్రిక 12వ అధ్యాయంలో మాట్లాడినప్పుడు లేవియాకాండం 19వ అధ్యాయం 22వ అధ్యాయంలోకి వెళ్ళి ఎట్లాగూ బలర్పిస్తున్నాం కాబట్టి స్వేచ్ఛార్పణలో ఎన్నో పుండు పుట్టిన వాటినో కొమ్ములు విరిగిన వాటినో జబ్బు చేసిన వాటినో గజ్జి వచ్చిన వాటినో మనం అర్పించడం సాధ్యమవుతుందా? స్వేచ్ఛార్పణ అంటే ఏంటి? స్వేచ్ఛార్పణ అంటే ఏంటి? ఇవ్వాల్సినంత ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఇచ్చే వాటి విషయంలో అలాంటి పనికి మాలినటువంటి ఇవ్వడం సాధ్యమేనా? సాధ్యం. స్వేచ్ఛార్పణలు ఇస్తున్నా. 22వ అధ్యాయం లేవియా కాండం 22వ అధ్యాయము 21వచనం
ఒకడు మొక్కు పెట్టి చెల్లించుటకే గాని
స్వేచ్ఛార్పణము అర్పించుటకే గాని
సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదే ఉండవలెను, దానిలో కలంకం ఏదీ ఉండకూడదు.
గుడ్డిదేమి కుంటిదేమి కొరత గలదేమి గడ్డగలదేమి గజ్జి రోగములు గలదేమి చిరుగుడు గలదేమి అట్టి వాటిని యెహోవాకు
అర్పించకూడదు.
మరి 23వ వచనం చదవండి. కూరుపి అయిన కోడెనైనను గొర్రె మేక మందల్లోని దానిని స్వేచ్ఛార్కనంగా అర్పించబడు అవి మొక్కుబడిగా అంగీకరింపబడదు. అంటే ఎంత స్పష్టంగా ఆయన చెబుతున్నాడో చూడండి. అంటే తెల్లవాటికి ఒక రేటు ఉంటుంది, మీరు ఎద్దుల్ని కొనేటప్పుడుగా
అంత ప్యూర్ వైట్ ఉన్నటువంటి ఎద్దులకు ఒక రేటు ఉంటుంది, కొంచెం ఎరుపు చారలుండి నలుపు చారలుండి ఆ కలర్ ఉన్నటువంటి ఎద్దులకి కాస్త ప్రైస్ తక్కువ ఉంటుంది, డిమాండ్ తక్కువ ఉంటుంది. సో అట్లాంటివి అట్లాంటివి ఒకవేళ స్వేచ్ఛ, దానికి రోగం లేదు, అనారోగ్యం అస్వస్థత ఏమి లేదు, కానీ దాని అపీరెన్స్లో దాని కలరింగ్లో కొంచెం డిఫరెంట్గా ఉంది, అది ఓకే. కానీ అస్వస్థత, అశుభ్రత, అనారోగ్యం ఉన్న దాన్ని దేని కూడా మీరు స్వేచ్ఛార్పణగా కూడా అర్పించడానికి వీలు లేదు. అక్కడ ఏమంటాడు దేవుడు, మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు, ఏమంటున్నాడంటే, అయ్యా మనకు ఆయన ఏమిచ్చాడు, దేవుడు నాకు చెవులు ఇచ్చాడు అనేవారు ఒకసారి చేతులు పైకి చూపించండి, దేవుడు నాకు చెవులు ఇచ్చాడు. చెవులు చెవులు ఇయ్యలేదా, ఇచ్చాడా? అయితే వినగలిగిన చెవులు ఇచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. వినగలిగిన చెవులు, ఆమేన్ ఆమేన్, స్తోత్రం దేవుని స్తోత్రం. వినగలిగిన చెవులు ఇవన్నీ వినగలిగిన చెవులే. మన దహన బలులు నైవేద్యాలు కాదండి, ఏం కావాలి, వినగలిగిన చెవులు కావాలి. ఆయన సెలవిచ్చిన ప్రతి మాటకు లోబడటం కావాలి, కొన్ని చేసి కొన్ని పక్కన పెట్టడం కాదండి. లేకపోతే చేయొద్దనవని చేయకుండా ఉండి చేయమన్నవి కాస్త చేయటము, లేకపోతే చేయొద్దనవి చేయకుండా చేయమన్నవి చేయకుండా, లేకపోతే చేయొద్దనవి చేయమన్నవి చేస్తూ చేయొద్దనవి కూడా చేస్తూ, ఏ రకంగా ఉన్నామో వాళ్ళని మనం విమర్శించుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా. కిందికి వెళ్ళండి. అతడు అప్పుడు పుస్తకపు చుట్టలో రాయ పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, ఎవరు 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 మాట్లాడుతున్నది మాటలు, ఏసయ్య మాటలు ఇవి చూడండి. నీ చిత్తము నెరవేర్చడం నాకు ఎవరి ఏ కీర్తన ఇది, మెసయానికి సా మెసయ కీర్తన. యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రవచనానుసారంగానే వచ్చాడు కదండి. పుస్తకపు చుట్ట ఏంటి అంటే, ఇప్పుడు మనకి పేజీలు ఉన్నాయి కానీ ఆ రోజుల్లో పేజీలు లేవు, అంటే స్క్రోల్స్, స్క్రోల్ ఒక చుట్ట అన్నమాట. పుస్తకపు చుట్టలో రాయబడిన ప్రకారం నేను వచ్చింది మెసయానిక్స్. ఆయన కిందికి వచ్చి ఆయన ఏ విధంగా దేవుని కొరకు బ్రతుకుతానని చెప్తున్నాడు, ఏ విధంగా బ్రతకబోతున్నాడు ఆయన స్పష్టంగా తెలివిస్తున్నాడు. ఏ మాత్రం నేను నోరు మూసుకోను, నేను మౌనంగా ఉండను, నేను అందరికీ చెప్తూనే ఉంటాను అని ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. ఆయన మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, విషయం ఏంటంటే, ఆయన చిత్తమును నెరవేర్చు. నా చెవులు గలవాడు ఏం చేస్తాడటండి, వింటాడాట, విని ఏం చేస్తాడట, ఆ విన్నదాని ప్రకారము విశ్వసించి దాని ప్రకారం బ్రతికితే ఎవరి చిత్తం నెరవేరినట్టు. అండ్ దేవుని చిత్తం నెరవేర్చుడు కంటే భూమి మీద మనకి గొప్పదేది, అది యొక్క ఆదివారం వరకు ఈ గంట మాత్రం వరకే మన చెవుల్లో ఉండడానికి వీల్లేదండి. ప్రతిరోజు ఉండాల్సిన అవసరము ఉంది. ఎందుకు మనం భయపడుతున్నాం, ఇంకా భూమి మీద ఉన్నటువంటి బాధ్యతల మీద, భూమి మీద ఉన్నటువంటి మనుషుల మీద, భూమి మీద ఉన్నటువంటి, నిన్న సహోదరుడు అనిల్తో మాట్లాడుతున్నాను, మీకు తెలుసు సహోదరుడు అనిల్, దాదాపుగా నిన్న 3:30 దాదాపుగా 7:30 ఉండిపోయాడు ఇంట్లోనే మాట్లాడుతున్నాం. 4:30 గంటల వరకు మాట్లాడుతూనే ఉన్నాం. ఎంత మాట్లాడినా కానీ ఆవేదన ఒక మాటతో పోయేది కాదు. చాలా బాధ అనిపించింది, అంటే వింటున్నటువంటి వ్యక్తులకి ఇంత బాధ ఉన్నప్పుడు మనసులో అంత నొప్పి, నాకు తెలియని నొప్పి ఎక్కడో కలుగుతుంది, గుండెల్లో హృదయంలో నొప్పి కలుగుతుంది, మనసులో నొప్పి కలుగుతుంది. ఐ కెన్ సెన్స్ దట్ పెయిన్ అన్నమాట. తను మాట్లాడుతుంటే కళ్ళ నీళ్ళు వచ్చేస్తూనే ఉన్నాయి. 19 జరిగింది, 7 July. అండ్ భూమి మీద ఉన్నటువంటి బంధాలు, భూమి మీద ఉన్నటువంటి బాధ్యతలు ఎంత అశాశ్వతమైనటువంటివో, ఎంత యూనో చంచలమైనటువంటివో, ఎంత అస్థిరమైనటువంటివో, ఎంత అనిశ్చితి ఉంటుందో, అనిశ్చయత ఉంటుందో, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అవునా సార్, నాకు
ఈ మధ్య అనారోగ్యం ఆ లంక్ విషయంలో కొంత ఆలోచన చూడు ప్రభువా, మరి కొంత ఆయుష్యువు నాకు, కొంత ఆయుష్ను పొడిగించు. పిల్లలు మరీ చిన్న వయసులో ఉన్నారు, ఇంకొంచెం పెద్దగా ఆ టెన్త్ ఇంటర్మీడియట్ ఇంకాస్త పెద్దగా అయ్యేంతవరకైనా నాకు ఆయుష్యించు, ఆయుష్యిస్తే బాగుంటుందేమో ప్రభు అని. నాకు అడగడానికి ధైర్యం చాలట్లేదు, కానీ నా మనసులో అదే తలంపులు మెదులుతూ ఉన్నాయి. ఒంటరిగా ఇబ్బంది పెడిపోతారేమో ప్రభు, ఎటు కాకుండా అయిపోతారేమో. బట్ అదే మళ్ళీ ఆ సహోదరి గురించి ఆలోచించినప్పుడు కనీసం తల్లి ఒకసారి కూడా బిడ్డకు పాలివ్వలేదంట. వాడు పుట్టగానే ఇంకా సరిగా లంచ్ ఫామ్ కాలేదని చెప్పేసి వాడిని దాంట్లో ఇంటిబడులు పెట్టారు, ఒకసారి కూడా పాలివ్వలేదు. కనీసం ఆ బాధ్యత తల్లికి, ఒక బిడ్డకి తల్లి బాధ్యత ఎంత గొప్పదండి. అంటే బంధాలు అంత శాశ్వతమైనవి, అంత అనిశ్చితి భూమి మీద ఉన్న జీవితం అంత బాగానే ఉంది. మూడోలోకి యాక్టివ్ తిరుగుతూనే ఉంది, చక్కగా అది మాట్లాడుతూనే ఉందంట, మాట్లాడుతూనే ఉంది, మాట్లాడుతూనే ఉంది. అలా కాబట్టి మనం దేని గురించి భయపడాల్సిన అవసరమో లేదు. ఎందుకంటే దేవుని చిత్తమును నెరవేర్చుట కంటే గొప్ప బాధ్యత ఏది మనకి భూమి మీద? గట్టిగా చెప్పండి, దేవుని చిత్తమును నెరవేర్చుట కంటే భూమి మీద గొప్ప బాధ్యత ఏది మనకి? లేదు. అయ్యా అది బాధ్యతే కాదు, భాగ్యం కూడా. ఏంటది భాగ్యం కూడా? భాగ్యం కూడా, అది గుర్తుపెట్టు. అందుకనే ఆయన మనకేమిచ్చాడు? చెవులను ఇచ్చాడు. అదే యాకోబు మాట్లాడుతుంటాడు. అందుకని ఆయన దేవుడు ఏం చేశాడు? ఒక నోరించి మనకి రెండు చెవులు ఇచ్చి ఆయన మాటలు మనం విలగనగినట్లుగా, విశ్వసించి లోబడగినట్లుగా, ఆయన మాటల ప్రకారము ఆయన చెప్పినవి చేయాలి, వద్దన్నవి మానేయాలి. ఆయన మానమన్నవి మానాలి, చేయమన్నవి చేయాలి. ఏమాత్రం దాంట్లో కలగం పులగం చేసి మార్పులు చేర్పులు చేయడానికి వీలు లేదు. మార్పులు చేర్పులు చేసేసి అడదిడ్డంగా బ్రతికేస్తూ శివరాత్రికి ఏదో రకంగా వీళ్ళందరూ వెళ్ళి ఆ గూడి ముందో దేవతల ముందో దేవుళ్ళ ముందో డబ్బులు మూటలు వేసినట్టు, లేకపోతే బంగారపు కిరీటాలు వేసినట్టు, బంగారపు కిరీటాలు వేసినట్టుగానో, లేకపోతే ఇతరాత్రమైనటువంటి దాన ధర్మాలు చేసినట్టుగానో వీటి వల్ల మనకి ప్రక్షాళన జరగదు. వాళ్ళు అదే అనుకుంటారు కదండి, చేసేవాడిని చేసి ఏం చేస్తారు? వీళ్ళు ఒక కిరీటం వేయటమో, ఒక వడ్డానం వేయటమో, లేకపోతే ఒక ముక్కు పొడకేయటమో, ఒక పట్టు చీర వేయటమో, దట్స్ వాట్ దే డూ. అండ్ 4-5 రోజుల్లో మొదలు పెడతారు కదా మనకి ఇది. వీటి వల్ల ఏ ప్రయోజనము? ఇలాంటి వాటి వల్ల మన దేవుడు సంతోషించేవాడు? చెప్పింది సంపూర్ణంగా చేయనందుకు సౌలు ప్రాణాన్ని దేవుడు తీసుకున్నాడు. చెప్పిన పని చక్కగా చేయనందుకు సౌలు ప్రాణాన్ని దేవుడు, వద్దన్న పని చేసినందుకు దేవుడు చాలామంది ప్రాణాలని తీసుకున్నాడు. కనుక మనం చెప్పింది సంపూర్ణంగా చేయాలి, వద్దన్నది సంపూర్ణంగా మానేయాలి. దేవుడు మనకేమిచ్చాడు? చెవులు ఇచ్చాడు. అందుకని చూడండి, మనకి గొర్రెలు మేకలు అక్కర్లేకుండా, పెద్దగా డబ్బులేమి మనకి ఇవ్వలేదు దేవుడు. మనందరికి పెద్ద డబ్బులేమీ ఇవ్వలేదు, కానీ ఏమిచ్చాడు? బాబోయ్ డబ్బులే, యూనో నాకు చెవులు అక్కర్లేదు, డబ్బులే అంటే మనం అందరం ఏమైపోతుండే వాళ్ళమా కదా? ఏమండి చెప్పండి, నాకు చెవులతో అక్కర్లేదు, వినయం విజేతలతోటి విశ్వాసముతో అక్కర్లేదు, నాకు బళ్ళు అర్పణలే కావాలంటే ఎంతగా నేర్పిస్తాము? ఎక్కడి నుంచి నేర్పిస్తాము? ఇప్పుడు దేవుడు మనకి సులభం చేశాడా, కష్టం చేశాడా? ఆయన కనికరమును కోరుతున్నాడు, కానీ బలిని? చెవులిచ్చాడు. అయ్యో నాకు చెవులు ఇవ్వలేదు ప్రభు అని చెప్పడానికి వీలు లేదు. కనుక ఆ చెవుల్ని మనం జాగ్రత్తగా కాపాడుకుందాం. శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించుకుందాం. ఎందుకు మనకి పక్కింటి ముచ్చట్లంటే చాలా ఇష్టం, కానీ దేవుని వాక్యం చెప్తానంటే మాత్రం ఇప్పుడే పనుంది పాస్టర్ గారు, మళ్ళీ వస్తానుకుంటే వెళ్ళిపోతాం కదా. అలా కదా, పక్కింటి వాళ్ళ ముచ్చట్లంటే చాలా.
దాని కొరకు ఎంతసేపు అయినా వింటా, ఎంతసేపు అయినా ఇంటి నేను ఉంటాం, విసుగు అనిపించదు అసలు. అందుకని మన సోదరుడు జానాక్షి ఒక జోక్ చెప్తా ఉంటాడు వేసుడు, ఎందుది ఎప్పుడు చూసినా ఈ భార్య ఆ గోడ మీద వెళ్ళి గోడ మీద చేయబెట్టి గడ్డం కింద పెట్టేసి ఇటు మాట్లాడుతుందంట పక్కింటి ఆవిడతో. ఎప్పుడు చూసినా ఆయన ఆఫీస్కి బొమ్మ చూసినా అదే మా ముచ్చట్లు, ఏం వెళ్ళి గోడ మీద ఆమె నుంచి అటు నుంచి గోడ మీద ఇద్దరు గోడ మీద చేయబెట్టి ఒకటే ముచ్చట్లు పక్కింటోళ్ళు కాబట్టి. ఇక ఆ భర్త కోపం వచ్చేసాడంటే బరా బరా పోయి ఆ ఇంట్లోకి పోయి ఆమె ఈడ్చుకొచ్చేసేసి భార్యని ఆవిడని ఇంట్లో వేసి తాళం వేసేసి ఆఫీస్కి వెళ్ళాడట. ఏమని మాట్లాడి తగలడండి, ఇంట్లో కూర్చొని మాట్లాడి తగలడండి సాయంత్రం దాకా. సాయంత్రం ఐదవుతుంది గుర్తొచ్చింది, ఊరు ఆమె తీసుకొచ్చి మా ఇంట్లో తాళం వేసి వచ్చాను ఇంకేమనుందని చెప్పేసి హడావుడిగా ఏమైపోతుందో, ఈ తలుపులు వాళ్ళు కొట్టారో ఏం వాళ్ళు కొట్టారో ఎంత గొడవ అయిపోతుందో ఏమని చెప్పేసి ఇంటికి వచ్చి హడావుడిగా తలుపు తీసి తలుపు తీయంగానే ఆవిడ లేచి వదినా మరి మిగతా ఈ విషయాలు మనం వచ్చి రేపు మాట్లాడుకుందాం అనుకుంటూ వెళ్ళిపోయిందట. ఆ పొద్దుగూకులు మాట్లాడంగా అయిపోలేదట, మళ్ళీ ఏంటట మిగతావి రేపు మాట్లాడుకుందామని చెప్పేసి లేచి వెళ్ళిపోతుందట గమన. ఇంకా అయిపోలేదు కానీ దేవుడి మాటలు వినాలంటే నాకు ఆసక్తి ఉండట్లేదు, అస్సలు ఆసక్తి ఉండట్లేదు. మనం ఒక గంట సేపు ల్యాప్టాప్ ముందు కూర్చోమన్నా కూర్చుంటాం, మొబైల్ ముందు కూర్చోమన్నా కూర్చుంటాం, టీవీ ముందు కూర్చున్నా కూర్చోమంటాం, కానీ గంట సేపు బైబిల్ ముందు పెట్టుకుని కూర్చుంటామా? ఇక ఊపి గుండెలాగిపోవటం ఇంకేమనుందా? గంట సేపు బైబిల్ ముందు పెట్టుకుని కూర్చుంటామంటే ఆ ముందు పెట్టుకొని బైబిల్ బైబిల్ ముందు ఉంటుంది, బైబిల్ మీద మొబైల్ ఉంటుంది, అట్టయితే కూర్చుంటాం ఒక రెండు గంటలని కూర్చుంటాం, అట్లా మూడు గంటలని కూర్చోవచ్చు. కానీ బైబిల్ తెరిసి బైబిల్ చదువుకుంటాం గంట సేపు కూర్చుంటామా? ఇంకేమనుందా అండి? ఆ జలప్రాలయం రాదన్నటువంటి దేవుని వాగ్దానం వ్యర్థమైపోద్ది. జలప్రాలయం వచ్చింది, ఏమవుతోంది అంటే దేవుని వినగలిగిన చెవులు ఉన్నాయని మనం చెప్పుకుంటున్నాం కానీ దేవుని మాటలు వినేటటువంటి ఓపిక మనకి లేదు. ఒక ఆదివారం ఉడతాబత్తిగా బొటాబొడ్డిగా సస్తామా వినక సస్తామా అన్నట్టుగా వినేసి ఇంక మళ్ళీ అంతే, ఇక మళ్ళీ మీ దిక్కుమాలిన ముఖం వచ్చే ఆదివారం దాకా నాకు చూపించొద్దు అన్నట్టుగా మళ్ళీ వచ్చే ఆదివారం వరకు ఇక మళ్ళీ అడ్రస్ లేకుండా ఇంకా ఒక ప్రార్థన లేదు, ఒక బైబుల్ పఠనం లేదు, ఏమీ లేకుండా అలా బ్రతికేస్తున్నామండి. మనం బ్రతుకుతున్నామండి, వేరే వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి, కానీ మనం బతికేస్తున్నామట. మనం బతికేస్తూ వినగలిగిన చెవులు ఉన్నా దేవునికి, దేవుడు నాకు వినగలిగిన చెవి వచ్చే దేవుని స్తోత్రం హల్లెలూయ. ఒకసారి నిజంగానే దేవుడు మనకి వినగలిగిన చెవులు ఇచ్చాడో లేదో పరీక్షించుకుంటూ ఆ వినగలిగిన చెవులు. ఇక్కడ సమస్య ఏంటంటే వినగలిగిన చెవులు నాకు లేవనుకుంటే ఓకే తప్పొప్పుకున్నట్టే, వినగలిగిన చెవులు ఉన్నాయని ఒప్పుకుంటూ వినకపోతే మాత్రం ఎక్కువ శిక్ష. యోహాను సువార్త 9వ అధ్యాయంలో చూడని వారు చూసినట్లును చూచువారు చూడకుండా అనగానే అక్కడ ఉన్న పరిస్థితి ఏమంటారంటే అయితే మేము గుడ్డివారమా అంటారు. వెల్, మీరు గుడ్డివారని ఒప్పుకుంటే మీకు శిక్ష లేదు, కానీ ఇప్పుడు మేము చూస్తున్నామని చెప్పుకుంటున్నారు కాబట్టి మీ పాపం ఇంకా నిలిచి ఉంటుంది. మనం వింటున్నామని చెప్పుకుంటున్నాం కాబట్టి మన పాపం ఇంకా నిలిచి ఉంటుంది, దిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. దేవుని మాటలు ఎక్కువ విందాం. పుక్కిటి పురాణాలు పనికి మాలినటువంటి ఎన్నో సంగతులని మనము రక్కన పెడదాం. దేవుడు ఆ రకమైన పరివర్తనతో కూడిన జీవితము చెవులు మనకి ఇచ్చాడన్న విషయాన్ని దేవుడు మళ్ళీ మనకు గుర్తు చేస్తున్నాడు. విందాం విందాం. ఒకడు విన్నాడు అని నాకు ఎలా అర్థమవుతుందండి? మీరు స్కూల్లో ఉన్నప్పుడు, నేను స్కూల్లో ఉన్నప్పుడు, పిల్లల స్కూల్లో ఉన్నప్పుడు ఒకడు వినట్లేదని మనం డౌట్ సెట్ చేస్తాము, వెనలేపి ఇప్పుడు అడిగిన చెప్పిన చెప్పరా, ఇప్పుడు ఏం చెప్పాడు చెప్పరా, వాడు చెప్పాడు అనుకోండి ఓకే విన్నాడు అంటే నాకు విన్నాడని రుజువు ఏంటి చెప్పాలి. మనం దేవుని మాటలు విన్నామని రుజువు ఏంటి? ఇక్కడ నేను ప్రశ్నలు చెప్తే మీరు ఆన్సర్లు చెప్పడం కాదు, జీవితం కావాలి. ఏం కావాలి? జీవితం. ఆ రకమైన వైఖరి ఉండాలి, ఆ రకమైన తలంపులు ఉండాలి. నేను ఫిజికల్ లిజనింగ్ గురించి మాట్లాడు. దేవుని పరిభాషలో, బైబిల్ పరిభాషలో వింటమంటే ఏంటండి? జీవించటం అన్నారు. బైబిల్ పరిభాషలో ఆడియో కాదండి, వీడియో అనబాకండి, అంటే ఆడియో కాకపోతే ఇంకేముంటుందో వీడియో భాష, వీడియో అంటండి మరి అట్లా కాకుండా. వినడం అంటే జీవించడం అని అర్థం బైబిల్ భారత లైఫ్ స్టైల్, జీవించడం అని అర్థం. దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించును. ఆమె కళ్ళు మూసుకున్నాం అనుకోండి సార్.